నేను ఆత్మీభావం చదవాలి, నాకు జ్ఞానం కావాలి అని అడుగుతున్నారు. ఎవరో ఒకరు వచ్చారు, పెద్ద మనిషి వచ్చారు భగవంతుని దగ్గరికి, నాకు జ్ఞానం కావాలి అని అంటున్నారు. నిజంగా మనకు జ్ఞానం కావాలనుకుంటే జ్ఞానం వస్తుంది. అయితే మనం ఆ కాంక్ష మనకి జ్ఞానం కావాలి మనకే నిలుగుతాడు అనటం కాకుండా, యాంత్రికంగా అనటం కాకుండా, అది హృదయపూర్వకంగా జ్ఞానం సంపాదించాలనే కాంక్ష. మనకు గౌరవాలు సంపాదించుకోవడానికి టైం ఉంది, డబ్బు సంపాదించుకోవడానికి టైం ఉంది, అధికారం సంపాదించుకోవడానికి టైం ఉంది, కాలం ఉంది. జ్ఞానం సంపాదించుకోవడానికి మనకి టైం లేదు, వంట వండుకోవడానికి టైం ఉంది, ఏదైనా పదవులు సంపాదించుకోవడానికి టైం ఉంది, డబ్బు సంపాదించుకోవడానికి టైం ఉంది, తీర్థయాత్రలు వెళ్ళడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంటుంది. ఇంకా టైం లేని వల్ల జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవడం దగ్గరికి వచ్చేది టైం ఉంటుంది. అది మనకు ఎంచేత మనకి పూర్వజన్మల తాలూకు పుణ్యబలం లేదు, ధ్యాన బలం ఉండదు. రామేశ్వరం వెళ్ళొద్దాం అంటే టైం ఉంది, కానీ జ్ఞానం సంపాదించుకోవడానికి మాది టైం లేదంటే మాది టైం. అరుణాచలం వెళ్ళి రావడానికి టైం ఉంది, జ్ఞానం సంపాదించుకోవడానికి టైం. దానికి కారణం ఏంటంటే జన్మాంతరంలో మనకి సత్కర్మలు, పూర్వజన్మలో మనం సత్కర్మ చేసి ఉండాలి. సత్కర్మ చేసి ఉంటే కానీ జ్ఞానం వైపుకి మన ముఖం తిరగదు. సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నా మన ముఖం అది తిప్పితేనే కానీ సూర్యుడు కనపడదు. అలాగే హృదయంలో జ్ఞానం ఉన్నప్పటికీ మన మనస్సు అది తిరిగితేనే కానీ ఉన్న జ్ఞానం కనపడదు, ఉన్నా కనపడదు, లోపల వస్తూ ఉంది, ఉన్నా కనపడదు, అది చూడకపోవచ్చు. సూర్యుడే కనపడదు, ముఖం అది తిప్పకపోవచ్చు. అయితే మరి అన్నిటికీ టైం ఉంటుంది, జ్ఞాన సముపార్జనకి టైం ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే జ్ఞానం అంటే పుస్తకాలు చదవటం అనుకుంటున్నారు. ప్రతి పుస్తకాలు మైల్ డ్రైవ్ లాంటివి, ఇదో భీమవరం 20 కిలోమీటర్ల దూరంలో ఉందని మైల్ డ్రైవ్ చెబుతుంది. ఆ మైల్ డ్రైవ్ అయితే భీమవరం వెళ్ళిపోం. అలాగే పుస్తకాలు ఉడికే సూచనలు చేస్తాయి. ఒకసారి భగవాన్ నాన్న గారు నేను చాలా గ్రంథాలు చదివానండి, ఉపనిషత్తులు చదివాను, బ్రహ్మసూత్రాలు చదివాను, చాలా చదివానంటే నాకు ఆత్మ పెరుగుతుండే అంటే అడిగాడు ఒక అతను. అంటే భగవాన్ అన్నారు, ఆత్మ ఇందులో బ్రహ్మసూత్రాలను ఉపనిషత్తులు ఉంటే కదా నీకు తెలియటానికి అన్నారు. పుస్తకాల్లో ఆత్మ లేదు, నువ్వు పుస్తకాలు చదివితే పాండిత్యం వస్తుంది, అన్ని గ్రామాల్లో నీకు ఊరేగిస్తారు, పాండిత్య పండితుడి గౌరవం ఉంటుంది, ఊరేగిస్తారా, ఊరేగింపుడు సరే మరణానంతర జీవితం సొన్న. పుస్తకాలు చదివేదేమో ఆత్మ తెలియటం లేదంటున్నారు. ఆత్మ పుస్తకాల్లో ఉందా నీకు తెలియటానికి? పుస్తకాలు చదివితే పాండిత్యం వస్తుంది, ఆత్మ పుస్తకాల్లో లేదు. కళ్ళు చేసి పని కళ్ళు చేస్తాయి, చెవులు చేసి పని చెవులు చేస్తాయి. నా కళ్ళు వినటం లేదంటే కళ్ళు ఏమో చూస్తాయి. అలాగే పుస్తకాలు చదవడం నీకు పాండిత్యం వస్తుంది, కానీ ఆత్మజ్ఞానం రాదు. ఆత్మ ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. అంటే నీ హృదయంలో నువ్వు ఒక వైరాగ్యం, వైరాగ్యం వల్ల, అభ్యాసం వల్ల నువ్వు అంత, నీ హృదయంలో ఎంత లోతులో ఆత్మ పదార్థం, ఆ సత్పదార్థం, అమృతం, అమృతం ఎంత హృదయంలో ఎంత లోపల ఉందో అంత లోపలకు నువ్వు ఇంద్రియాలను నిగ్రహించి, మనస్సును నిగ్రహించి, ప్రాణాలను నిగ్రహించి, మనస్సును రెగ్యులేట్ చేసి, మనస్సును నియమించుకుని అది ఎంత లోతులో ఉందో అంత లోతులోకి నువ్వు వెళ్ళగలిగితే వస్తువు నీకు ఎరుకులోకి వస్తుంది. అందుకని పుస్తకాలు చదివిన నాకు ఆత్మ తెలియటం లేదంటే పుస్తకాలు ఉంటే కదా నీకు తెలియటానికి. అంటే మరి ఎక్కడ లేదు, అక్కడ రెడ్డితో దొరికేది కాదు. అయ్యో సాధన మనకి ఇక్కడ ఇచ్చిన జ్ఞానం కావాలి అంటున్నాడు. అసలు జ్ఞానం కావాలనే కాంక్ష మనకు వస్తే గురి ఎక్కడో చోట దొరుకుతాడు. అసలు కాంక్ష మన హృదయంలో నుంచి రావాలి. ఆ కాంక్ష మనకి జ్ఞానం సంపాదించాలనే కాంక్ష, అదే పెట్టుబడి. 1000 రూపాయలు పెట్టుబడి కాదు, మన జ్ఞానం సంపాదించాలనే మన కాంక్ష, మన తపనే పెట్టుబడి జ్ఞాన సంపాదించడం. ఇంకా మన ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మనల్ని మనం చూసుకోవటం. జ్ఞానం అంటే ఏంటి అనుకోకండి మీరు. మనల్ని మనం చూసుకోవటం జ్ఞానం. మనం కానీ అనే చూస్తున్నాం. జ్ఞానం అంటే కంగారు పడకండి మీరు. ఈ పుస్తకాల్లో మాటలు చూసి కంగారు పడకండి. మన కాని శరీరాన్ని చూస్తున్నాం, మన కాని మనసును చూస్తున్నాం, మన కాని గుళ్ళు దేవతలను చూస్తున్నాం, మన కాని మనసును చూస్తున్నాం, మన కాని ప్రపంచాన్ని చూస్తున్నాం, మనం కాని విషయాలన్నీ చూస్తున్నాం. మనల్ని మనం చూసుకోవటం జ్ఞానం. మనం ఏదిగా ఉన్నాము దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవటమే జ్ఞానం. ఈ జ్ఞానం అది మాటలకు అండదు, మనస్సుకు అండదు, విన్నా కానీ వినటం మంచిదే, విన్నా అండదు, అనుభవానికి అండొచ్చు. శ్రవణం చేసి మంచిదే, శ్రవణం మంచిదే అంత మాత్రం చేద్దాం అనదు. ఆ శ్రవణం చేసి మరణం చేసి అది అని ఇంకా వాక్యమండి, శ్రద్ధ కలగండి. ఆ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి పరమ నిర్ణయాలు నిశ్చయం ఉంటే అది ఎప్పటికప్పుడు ఆ పరమాత్మ గోచరిస్తుంది మనకి. ఆ కృత నిశ్చయం ఉండాలి. ఇప్పుడు మనకి ఎంతసేపు ఏంటంటే ఇంట్లో చేసుకుని పని మానేయటం, సమాజం పట్ల మన ధర్మం మానేయటం, గుడిలో హారతి ఇవ్వటం, గుడి చుట్టూ తిరగటం. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనం చేయవలసిన పని మానేసి మన కుటుంబానికి సంబంధించిన పని, లేదా సమాజానికి సంబంధించిన పని, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చేసి పని మానేసి ఇంకా దేవుడి దగ్గర కూర్చొని స్తోత్రాలు చేసినందుకు మాత్రం చేత ఆయన సంతోషించడు. ఇంటికాడ చేయవలసిన పని మానేసి మన ఇంట్లో ముసలవాళ్ళు ఉంటే ఆయన కాఫీ ఇవ్వడం మానేసి అగ్గులో దేవుడికి వచ్చి హారతి ఇస్తే సంతోషించడు. ఆ పనులన్నీ చేసి వచ్చి హారతి ఇవ్వండి. ఇంట్లో చేయవలసిన కర్తవ్యాన్ని మానేసి ఏదో మీ గుళ్ళో కూర్చుంటున్నా 24 గంటలు అంటే మీరు ఏం చేస్తున్నారో తెలియదు. ఇంకా అమాయకుడు ఏం కాదు, దేవుడు సర్వజ్ఞుడు. భగవంతుడికి ఒక పేరు ఉంది, సర్వజ్ఞుడు అని, అంటే సర్వము తెలిసిన వాడని. ఆయనకి ఆయనకి లేని శక్తి అంటూ లేదు, అన్ని శక్తులు భగవంతుడు అవుతున్నాయి. సర్వజ్ఞుడు, అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదంటే ఏం లేదు. భగవంతుడి ఇష్టాన్ని బట్టి ఇది జరుగుతుంది. భగవంతుడి సంకల్పానికి విరుద్ధంగా ఏదైనా చేద్దామన్నా జరగదు, అలా ప్రయత్నం చేయడం కూడా అనవసరం. అందుకని ఏమిటి, మన ఇంటికాడ మీ ఇంటికాడి పనులు మీరు జాగ్రత్తగా చేసుకోండి. మీ డ్యూటీ ఏదో మీరు జాగ్రత్తగా చేసుకుని డ్యూటీ చేయాలి, ధర్మం చేయాలి. మీ ఇంటికాడ పని మానేసి గుళ్ళోకి వచ్చి భజన చేస్తే భగవంతుడు సంతోషించడు. మీ ఇంటికాడ మీ పని మీరు చేసుకోండి. నగరంగా మీకు ఏదైనా టైం ఉందనుకోండి, వచ్చి భజన చేసుకోండి. ధర్మాన్ని ఆచరించాలి. మనం చేసుకునే పని మనం చెయ్యాలి. అందుకే మన పని దొంగలం అవ్వకూడదు. మన పని ఇంకెవరికైనా విడిచిపెట్టేద్దాం, ఆడే చేస్తారనేటువంటి పని దొంగలం కింద మనం ఉండకూడదు. మన డ్యూటీ మనం జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే భగవంతుడు చూస్తూ ఉంటాడు. అంటే మనకి నియమింపు భగవంతుడు ఈ జన్మలో మనకి నియమింపబడిన పని జాగ్రత్తగా చేస్తున్నాం అనేది చూసుకుంటాడు. అది మనం జాగ్రత్తగా చేయటంలేదు అనుకోండి, జాగ్రత్తగా చేస్తాంటే ఆ పని నుంచి మనం విడుదల చేస్తాడు. జాగ్రత్తగా చేయకపోతే రాబోయే జన్మలో ఆ పని ఇస్తాడు, మళ్ళీ వడ్డీతో సహా అనుభవించాలి. ఇంకోటి, మీ పిల్లవాడు కూడా మీరు చెప్పిన పని మానేసి, మీరు ఏ పని అయితే పురమాణించారు ఆ పని చెప్పి మానేసి, మిమ్మల్ని అష్టమైన పొగుడుగా కూర్చుంటే మీరు సంతోషిస్తారు, సంతోషించరు. భగవంతుడు కూడా అంతే. ఆయన ఏ పని అయితే మనకి చేయమని నియమించారు, ఆ పని శ్రద్ధగా చేసుకుంటే ఆయన దగ్గరకు వచ్చి స్తోత్రం చేయొచ్చు. ఆయన చెప్పిన పని మానేసి, ఆయన ఏ డ్యూటీ అయితే మనం చేయమన్నాడు మానేసి, పని మానేసి ఎదురుకుండా కూర్చొని స్తోత్రం చేసినంత మాత్రం చేసి ఈశ్వరుడు సంతోషించడు. కామక్రోధం ఈతానాం యతీనాం యతచారు సాం. కామక్రోధం నుంచి విడుదల పొందాలి. ఎప్పుడు కూడా ఎవరినో రెగ్యులేట్ చేయడం కాదు, మన మైండ్ మనం రెగ్యులేట్ చేసుకోవాలి. ఎవరిని ఆయన రెగ్యులేట్ చేస్తున్నాను, ఈయన రెగ్యులేట్ చేస్తున్నాను కాదు, ముందు మన మైండ్ మనం రెగ్యులేట్ చేసుకోవాలి. రహస్యం అంటే మైండ్లో ఉంది. మానవుడికి జ్ఞానం రాకుండా ఆఫ్ చేసి దోషాలు ప్రతి మనిషిలో 3 ఉన్నాయి. దాన్ని వేదాంత శాస్త్రం ఏం చెప్తారంటే మనదోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం. అంటే పూర్వజన్మల నుంచి వచ్చిన మనలో పూర్వజన్మ నుంచి వస్తున్న దోషాలు మనదోషం కింద ఉంటాయి. మనం చదువుకుంటే మనసు ఎక్కడికి, మనం చదువు రాకపోవడం కారణం విక్షేప దోషం. శరీరం ఒక చోట ఉంటుంది, మనసు ఒక చోట ఉంటుంది. బయట కూర్చుంటే ఇంటికెళ్ళి పోతుంది, ఇంటికెళ్ళి కూర్చుంటే మరొక చోటకి వెళ్తా ఉంటుంది మనసు. ఎక్కడ శరీరం ఉండాలి అక్కడ మనస్సు ఉండాలి. అంచేత మనస్సు ఏకాగ్రత రాకపోవడానికి కారణం విక్షేప దోషం. విక్షేప దోషం ఉన్న వాళ్ళకే చదువు అంత బాగా రాదు. తర్వాత ఆవరణ దోషం, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళని. దానికి భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, కామక్రోధ వీక్తానాం యతీనాం యతచేతసం. అంటే ఎవరైతే కామక్రోధాల నుంచి విడుదల పొందాడో వాడికి మలదోషం నశిస్తుంది. మలదోషం అంటే కామక్రోధాల రూపంలో ఉంటుంది. మనకి మాట మాటకి ఏదైనా కోపం వస్తుందనుకోండి, ఏది చూసినాడు కావాలన్న కోరిక వస్తుందనుకోండి, లోపల మలదోషం కాదు. యతీనాం యతచేతసం అంటే చిత్తాన్ని బాగా నిగ్రహించుకున్నవాడు, చిత్తాన్ని కంట్రోల్ చేసుకున్నవాడిని, మనస్సును నియమించుకున్నవాడిని విక్షేప దోషం పోతుంది. ఎవరైతే మనస్సు నియమించుకుంటున్నాడో, ఎక్కడైతే శరీరం ఉందో అక్కడ మనస్సు ఉంటుందో, ఎవరికైతే ఏకాగ్రత కలుగుతుందో వాడికి విక్షేప దోషం అంటే మనస్సులో ఉన్న చాపల్యం పోదు. ఉపాసన అంతకే. మనం మీ ఇష్టదేవతను ఆరాధించుకోవడం ఎందుకంటే విక్షేప దోషం పోవడం కోసం, ఏకాగ్రత వస్తుంది అనుకో. అక్కడ ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగాక నీవు నేనైనా పరాయి బుద్ధి పోతావు, అంటే వేరే బుద్ధి పోతుంది, ఆ సెపరేట్నెస్ పోతుంది. ఆత్మజ్ఞానం కలిగే వరకు ఆ ప్రాణానికి మనస్సుకి ఎంతో కొంత వేరే బుద్ధి ఉంటుంది. జ్ఞానం కలిగే వరకు, జ్ఞానం కలిగిన మరుక్షణంలో వేరే బుద్ధి నశిస్తుంది, అంటే సెపరేట్నెస్ నశిస్తుంది. మీకు వేరే బుద్ధి ఎప్పుడైతే ఉందో భేద బుద్ధి ఉంటుంది. భేద బుద్ధి అనేది సంసారం వచ్చేస్తుంది మనకు. అంటే పునర్జన్మ వస్తుంది, పునర్జన్మ వస్తే శరీరం వస్తుంది, శరీరం వస్తే సంసారం వచ్చేస్తుంది, శరీరం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే సంసారం. అక్కడి పుణ్యాలు పాపాలు అన్నీ వచ్చేస్తాయి. ఈ పుణ్యాలు పాపాలు మనస్సులో ఉన్నాయి కానీ చైతన్యంలో లేదు. ఈ కామక్రోధాలు కూడా మనస్సులో ఉన్నాయి, విక్షేపం కూడా మనస్సులో ఉంది, ఈ భేద బుద్ధి కూడా మనస్సులో ఉంది, ఆవరణ దోషం కూడా మనస్సులో ఉంది. ఆ మనస్సును మనం జాగ్రత్తగా నియమించుకుంటే ఈ 3 దోషాలు పోతాయి. ఆ మనస్సును మనం తడిగొడ్డ పిండినట్టు పిండితే మనస్సుని, ఈ 3 దోషాలు తడిగొడ్డ పిండితే నీరు ఎలా కారిపోతాయో, విక్షేప దోషం, మలదోషం, ఆవరణ దోషం, ఇవన్నీ కూడా మనస్సుని పిండటం వల్ల, మనస్సుని చిలపటం వల్ల 3 దోషాలు పోతాయి. ఈ 3 దోషాలు పోతేనే కానీ వాడికి బ్రాహ్మణ స్థితి కలదు, బ్రహ్మానుభవం కలదు. వీడికి జ్ఞానం కావాలంటున్నాడు. అడిగిన వాడు ఏమంటున్నాడంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఎవరికి వస్తుంది? అసలు జ్ఞానం సంపాదించాలని కోరుకుంటే, జ్ఞానం సంపాదించాలని కాంక్ష ఉంటే చెప్పేవాడు ఎవడప్పుడు దొరుకుతాడు? వినేవాడికి శ్రద్ధ లేనప్పుడు చెప్పేవాడు ఉన్నా ప్రయోజనం లేదు. తర్వాత మీరు నిజంగా మీకు ఆత్మజ్ఞానం కావాలంటే మీరు ఎప్పుడు శాంతిని కాపాడుకోవాలి. అశాంతి కారణాలు మీరు లోపల ఉన్నప్పటికీ మీరు అశాంతి రాకుండా చూసుకుంటే, మీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ అశాంతి కారణాలు ఉన్నప్పటికీ వాటి యొక్క ప్రభావం మీ మీద పడకుండా చూసుకుంటే ఈశ్వరుడు దయ మీ మీద కలుగుతుంది. మనం శాంతిగా ఉందామన్న ప్రకృతి కొంతమంది మనుషులు మనం శాంతిగా ఉండనివ్వరు. ఒకవేళ మనం శాంతిగా ఉందామన్నా ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళు లేక ఊళ్ళో వాళ్ళు ఏదో సమస్యలు తెచ్చి పెడతా ఉంటారు. వాళ్ళకి ఇంకా పని పోటీ లేదు. ధర్మరాజు లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ధర్మరాజు ఎంతమంది వాడంటే ఏమైనా ప్రకృతిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, అది ప్రకృతి స్వభావం. అది ఒక్కో టైంలో కలియుగంలో ఎక్కువ చెడు ఉండొచ్చు, తక్కువ మంచి ఉండొచ్చు, ఇంకో యుగంలో మంచి ఎక్కువ ఉండొచ్చు, చెడు తక్కువ ఉండొచ్చు. అసలు ఎంతో కొంత చెడు లేకుండా ప్రకృతి ఉండదు. నువ్వు ఎక్కడ చూసినా మంచిగా కనిపిస్తావు అంటున్నావు, ప్రకృతి చెడు లేకుండా ఉండదు. ధర్మరాజుని అడిగాడు, ఎంత గొప్పవాడు చూడండి అని. ధర్మరాజు చెప్పిన సమాధానం ఏంటంటే, ఒకవేళ ఏదైనా చెడు అంటూ ఎక్కడైనా ఉంటే అది నాలుగు అప్పుడే ఉండి ఉండాలి, ఎక్కడో నాకు కనపడుతుంది అన్నాడు వాడు ధర్మరాజు. అటువంటి వాళ్ళ వాళ్ళ సమస్యలు రావు మనకి. అది మీకు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే, సాధన అంటే ఇది సాధన అంటే ఇది ఆర్తలు ఇచ్చేది కదా, ఇవ్వండి ఆర్తలు మానక్కర్లు ఇవ్వండి. సాధన అంటే ఏంటంటే, మీకు అశాంతి కారణాలు లోపల ఉన్నప్పటికీ మీ సాధనా బలం వల్ల శాంతిగా ఉండగలిగితే, అంటే భగవంతుని స్మరించడంలో, భగవంతుని ఆశ్రయించడం వల్ల, భగవంతుడి చెప్పిన మాటలు వినటం వల్ల, భగవంతుడి చెప్పిన మాటలు మననం చేసుకోవటం వల్ల, మీరు లోపల కొంచెం ఆధ్యాత్మిక బలం సంపాదించుకుని, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ సంపాదించుకుని, మీకు లోపల అశాంతి కారణాలు ఉన్నప్పటికీ శాంతిగా ఉండగలిగితే, మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యుల నుంచి కుటుంబ సభ్యులు కూడా ఏదో గొడవ తెచ్చి పెడతారు. ఏం అక్కర్లేదు, మీరు ఏదైనా బాగుపడుతున్నారనుకోండి, ఆ రోడ్డంటే ఇల్లు వాళ్ళకి మీనే అసూయి రాదు. ముందు మీ చుట్టాలకి, మీ స్నేహితుడికి, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి వస్తుంది. అన్నదమ్ముళ్ళు అసూయి వస్తుంది, అక్క చెల్లెళ్ళు వస్తుంది, బంధువులు వస్తుంది, మీ ఇంటి పక్క వాళ్ళకి వస్తుంది. కానీ దాని మనతో ఎట్టి సంబంధం లేని వాళ్ళకి మన మీద అసూయి రాదు. అసలు ఆశ్చర్యాడు, మీ ఇంటి పక్క ఉన్న వాళ్ళు ఎవరికైనా మీ మీద అసూయి వస్తున్నప్పటికీ అది కూడా గుర్తించకుండా ఉండి వాళ్ళ అసూయి వాళ్ళు మీరు అశాంతి రాకూడదు. అది సాధనా బలం అంటే అది. వాళ్ళు మిమ్మల్ని చూసి అసూయి పడుతున్నారని మీరు కొంచెం తెలుస్తున్నప్పటికీ, మీ సాధనా బలం వల్ల వాళ్ళ అసూయ మీ శాంతిని చెడగొట్టకూడదు. అప్పుడు మీరు సాధన బాగా చేస్తున్నట్టు. శాంతి లేకపోతే మీకు సాధన జరగదు. ఎంతోమంది శాంతి ఉండాలి. మనలో ఉన్న దోషాలతో పోరాటానికి, మనలో ఉన్న ప్రకృతితో పోరాటానికి, మనలో ఉన్న బలహీనతతో పోరాటానికి, మనలో ఉన్న పునర్జన్మ కారణాలతో పోరాటానికి ఎంతోమంది శాంతి లేకపోతే మనం సాధన చేయలేము. ప్రతి చిన్న విషయానికి దాడేస్తే ఆక తీపి కలిగిపోయినట్టు. అంటే బయట కారణాలు మీకు ఉండొచ్చు, ఏంటి అశాంతి రావడానికి మీ కుటుంబ సభ్యుల వల్ల కూడా అశాంతి రావచ్చు, అనేక కారణాలు ఉండొచ్చు, సమాజం వల్ల రావచ్చు, మీ లోపల కారణాల వల్ల రావచ్చు, మీ పూర్వజన్మలో ఏదైనా దోషాలు ఉంటే పూర్వజన్మలో దోషాలు కూడా మిమ్మల్ని పీడిస్తూ ఉండొచ్చు, ఏదో రకంగా అశాంతి వస్తుంది. కానీ సాధన బలం చేసి, భగవంతుని స్మరించి, భగవంతుని ధ్యానం చేసి, భగవంతుని చెప్పిన మాటలను శ్రద్ధగా వింటూ, పరిపూర్ణమైన విశ్వాసంతో ఈశ్వరుడు మీద ఉన్నాడని పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుతూ, మీ ధర్మాన్ని ఎవరి మనసు ఎటువంటి వాళ్ళని మీ ధర్మాన్ని మీరు ఆచరిస్తూ, ఏ రోజు తరగతి ఏ గంట కాదంట మీ మనసును రెగ్యులేట్ చేసుకుంటూ, లోపల కారణాల వల్ల కానీ, కుటుంబ కారణాల వల్ల కానీ, బాహ్య కారణాల వల్ల కానీ మీరు అశాంతి రాకుండా చూసుకోవటం మీకు నిజంగా ఆధ్యాత్మిక బలం ఉన్నట్టు గుర్తు. అది మీకు ఆధ్యాత్మిక బలం లేదని అర్థం. మీరు మాటలు వెంటనే నేను చెప్పిన మాటలు, మీ ఇంటికి వెళ్ళి అశాంతి వచ్చేస్తామనుకుని ఇంక శ్రవణం చేయటం ఎందుకు? మీరు హాస్పిటల్కి వెళ్ళారు, మందులు వాడుతున్నారు, మీరు రోగం తగ్గటం లేదనుకున్న డాక్టర్ గారి ఫీజు నష్టం, కొట్టి వాళ్ళకి మందు బిడ్డలు వేస్ట్, మీరు ఇచ్చిన డాక్టర్ గారి ఫీజు నష్టం, బిడ్డలు కొనుక్కుంటారు, బిడ్డలు ఆ బిడ్డల వల్ల మీకు రోగం తగ్గాలి. అదేవిధంగా నేను చెప్పే టీచింగ్ కూడా మీకు అశాంతి తగ్గాలి. లేకపోతే ప్రయోజనం లేదు. నాన్నగారు ఏదో చెప్పారంటే, మీకు సుఖం లేనప్పుడు, మీకు శాంతి లేనప్పుడు, మీకు ఆనందం లేనప్పుడు నాన్నగారు కూడా నాన్నగారు ఏదో చెప్పండి, ఎందుకు మాకెందుకు ఈ ఊరేగింపులు? మాకు ఈ ఊరేగింపులు అక్కర్లేదు. మీరు శాంతి కలిగినప్పుడు మాకెందుకు ఊరేగింపులు? ఏం చేసుకుంటాం ఊరేగింపులు? అంటే ఇప్పుడు ఇంతకు సమస్య అంటే ఎందుకు వచ్చింది? ఇప్పుడు నాకు జ్ఞానం కావాలంటున్నారు. ఎవరో పెద్ద మనిషి వచ్చారు, భగవాన్ గారికి వచ్చి ఏమంటున్నారు? ఆ జ్ఞానం కావాలి. జిజ్ఞాస అది కూడా మూర్ఖత్వం. ఆ జిజ్ఞాస మనుష్యత్వం, మూర్ఖత్వం, మహాపురుష సంశ్రయత. ఎంతో కొంత పూర్వపుణ్యం లేకపోతే మనకు మానవ శరీరం రాదు. ఎంతో కొంత పుణ్యం ఉండాలి. అంటే రమణ మహర్షి గారు ఎవరైనా బాగా తెలివి తక్కువ అని, బుద్ధి తక్కువ వాడు అనేవారు కానీ బుద్ధి లేని వాడు అనేవారు కాదు. అసలు ఎంతో కొంత బుద్ధి లేకపోతే మానవ జన్మ రాదు. బుద్ధి తక్కువ వాళ్ళు ఉంటాడు, కొంతమందికి బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది, కొంతమంది బుద్ధి తక్కువ ఉంటుంది. మిమ్మల్ని రాజగోపాలాచారికి బుద్ధి బలం ఎక్కువ, బుద్ధి సూక్ష్మత బాగా ఎక్కువ, విషయాన్ని చెప్పినట్టే గ్రహించేవాడు. అది ఏమని ఒక మనిషితో 5 నిమిషాలు మాట్లాడితే వాడు ఇటువంటి వాడని అంచనాకు వచ్చేసేవాడు. అది కనపడను ఆ మనిషి ఇటువంటి వాడు దుష్టుడో అది సజ్జనుడో దుష్టుడో అంచనం వచ్చేసేదాన్ని. అయితే అనాపైన ఆ బుద్ధి సూక్ష్మత రాజగోపాలాచారి దగ్గర నేను అదే గోపాలరెడ్డి గారు నేను సరే అడిగాను, మీరు పెళ్లి అవ్వకుండా గోపాలరెడ్డి గారికి పెళ్లి అవ్వకుండా మంత్రి అయ్యారని. రాజగోపాలాచారి మంత్రివర్గంలో చేశారు, మీరు 2 ఏళ్ళు మద్రాసులో చేశారు కదా, ఏంటంటే బుద్ధి సూక్ష్మత ఉంది, వెంటనే విషయం 10 సార్లు చెప్పక్కలో చెప్పిన వెంటనే గ్రహిస్తారు. అసలు మనుషులు విక్షేప దోషం లేదు, నూతంట మాట వస్తే వెంటనే గ్రహింపు ఉంటుంది. దానికి ఆంగ్లేయ విక్షేప దోషం మనకు కనపడదు. మాట జారిందంటే సడన్గా పట్టుకుని ఆ శక్తి ఆయనకు ఉండదు. ఆయన దగ్గర నేను 2 సంవత్సరాలు పనిచేశాను మంత్రి కింద. రాజు గోపాలరెడ్డి గారికి మంత్రి అయ్యేప్పటికీ పెళ్ళి అవ్వలే కానీ, అంటే 27 అయితే ఎప్పుడు ఆయన మంత్రి అయిపోయారు. ట్యాగూర్ గారి దగ్గర చదువుకున్నారాయన, ట్యాగూర్ గారి గారి దయవాలు తొందరగా మంత్రి అయిపోయారు. మనం ఎప్పుడు సత్పురుషుద్ధ సహవాసం ఏదో రకమైన లాభం వస్తుంది, మనం భక్తి విడిచిపెట్టేది భౌతికమే కూడా. సజ్జనులతో సహవాసం వల్ల, సత్పురుషులతో సహవాసం వల్ల, పెద్దలతో సహవాసం వల్ల భక్తి విడిచిపెట్టేది భౌతికమే కూడా లాభం పొందుతుంది. గోపాలరెడ్డి గారు అంత చిన్నతనంలో మంత్రి అవటం ట్యాగూర్ గారి కారణం. ట్యాగూర్ గారి గారు చదువుకున్నారాయన. అసలు ఆధ్యాత్మిక విషయం అవతరించండి, పెద్దలతో సహవాసం వల్ల కొంత జ్ఞానం వస్తుంది, భౌతికంగా కూడా లాభం పొందుతాం సత్పురుషులతో సహవాసం. అందుకే ఇంద్రంలో సాంగత ఉంది, మీరు చేసే స్నేహాలు నాకు పేర్లు చెప్పండి, మీ గురించి మేము అంచనా వేసుకుంటాం. మీరు ఎవరితోటైతే స్నేహాలు చేస్తున్నారో 4 పేర్లు చెప్పండి, ఎక్కువ పేర్లు వద్దు, దాన్ని బట్టి మీ గురించి మాకు అంచనా తెలుస్తున్నాను. ఇది ఇంద్రంలో సాంగత. ఇప్పుడు ఇంతకీ నేను ఏమంటున్నాను, నాకు జ్ఞానం కావాలంటే కర్మఫలాన్ని త్యాగం చేసేవాడికి తొందరగా శాంతి కలుగుతుందని చెప్పారు. వారు కృష్ణుడి భగవంతుని ధ్యానం చేసేవాడికంటే, పుస్తకాలను అధ్యయనం చేసిన వాడికంటే కర్మఫల త్యాగి. అంటే కర్మఫలం పట్ల అపేక్ష, కర్మఫలం వస్తే మీకు రావచ్చు, అపేక్ష కర్మఫలం బట్టి అపేక్ష లేని వాడికి తొందరగా శాంతి కలుగుతుందని చెప్పారు. కర్మఫలాన్ని అపేక్షించేవాడు అయుక్తుడు, కర్మఫలాన్ని అపేక్షించకుండా ఉన్నవాడు యుక్తుడు. వారు యుక్తుడు, వీడు అయుక్తుడు. మీకు జ్ఞానం ఎంతసేపు వస్తుంది, మీకు నా దయ కలిగిందనుకోండి. మనం భగవంతుని దయ అడగకుండా మిగతా చీపురు కట్టాలని అడుగుతాం. మనం గుళ్ళో వెళతాం, భగవంతుని దయ ఒక్కడు అడగడు. నీ దయ నాకు కావాలి, నీ కరుణ నాకు కావాలి, నీ ఆత్యాయత నాకు కావాలి, ఆ చీపురు కట్టలో ఏదో ఒకటి అడుగుతాం. లేదా గొప్ప జన్మ వచ్చి జన్మ వచ్చి గొప్ప జన్మ ఇస్తే జన్మలో ఎంతకాలం ఉంటాం? అసలు ఈ భక్తులని గుళ్ళోకి వెళ్ళి నమస్కరించి నాకేం అక్కర్లేదు, నీ దయ కావాలి అని ఎవరు అడగరు. ఏదో అడుగుతారు, వీళ్ళకి ఏ గొడవలు ఉంటాయి, వీళ్ళు అడుగుతారు గుళ్ళకి. దయమటికి భగవంతుడు దయమటికి ఎవరు అడగరు. భగవంతుడు దయ అడిగితే అన్నీ ఉన్నట్టే మనకి. ఆయన కరుణ ఉంటే, ఆయన దయ ఉంటే మనకి ఏమి లేదు, అన్నీ ఆయనకి సాధ్యమే. భగవంతుడికి అన్నీ సాధ్యమే. రామకృష్ణుడు చెప్తున్నా, ఏడుగురిని కూడా సూచి బద్దంలోంచి ఇది తీయగలడు. వాడు భగవంతుడే రామకృష్ణుడు చెప్పాడు. అంటే కృష్ణుడు గీతలో ఏం చెప్పాడంటే, భగవంతుడు నారాయణుడు, స్వయంగా నారాయణుడు, అంటే సహజంగా దేవుడు అనుకుంటే దేవుడు కాదు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు నాకు ఇష్టమైన పనులు చేస్తాంటే మనం సర్వసాధు ఏం చేస్తామంటే, మనకు కోపం వల్ల లేకపోతే అసూయ వల్ల లేకపోతే ఇష్టం వల్ల అయిష్టం వల్ల ద్వేషం వల్ల మనం ఈ పనులు ఎక్కువ చేస్తాం. కానీ భగవంతుని చెప్పాడు కాబట్టి ఈ పని మనం చేద్దామని ఎవరో చెయ్యం. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అసలు నీ కోపం కాదు, నీ కోప కాపాలు వదిలే, నీ ఇష్టాలు అయిష్టాలు వదిలే, అవన్నీ కూడా అనవసరం. ఆ జీవుని తీసి ఓ పక్కన పెట్టు, మనసును తీసి ఓ పక్కన పెట్టు, ఓ పక్కన పెట్టి నేను ఏదైతే చెప్తానో ఆ పని నువ్వు చెయ్యి. అప్పుడు ఏం చేస్తానంటే, అప్పుడు నీకు జ్ఞానం ఎటువంటి బుద్ధినిస్తే నీకు జ్ఞానం కలుగుతుందో అటువంటి బుద్ధిని చిరాగ్గా ఇవ్వను, విసుగ్గా ఇవ్వను, నువ్వులుక్కుంటే ఇవ్వను, ప్రీతిగా ప్రేమగా ఇస్తాను. కొంతమందికి ముసలమ్మల కాఫీ గ్లాస్ అలా పడేసి వెళ్ళిపోతారు. ఇస్తారు కాఫీ, ఆ ముఖం ప్రశాంతంగా ఉండవు. ఇంకేమైనా కాఫీ తాగుతారని అక్కడ పడవచ్చి వెళ్ళిపోతారు, అది తొందరగా చచ్చిపోమని. ఇంకేమైనా తాగుతారు అని పైకి అంటారనుకోండి, ఆ ముఖం అలా చెప్తా ఉంటారు. పాప ఆడేం చేస్తారు, ఆడ చావు రాదు, అది చావు రాకపోతే ఆడేం చేస్తారు. ఆ దేహ ప్రయత్నం ఎంతకాలం అయితే భూమి మీద ఉండాలో అంతకాలం కానీ మనం తొందరగా చచ్చిపోదామని మన ఇష్టం కాదు. ఆ ప్రవర్ధం ఎంతకాలం ఉంటే ప్రవర్ధాన్ని సహించాలి. ఆత్మజ్ఞాన సముపార్జన వల్ల నీ దేహం యొక్క ప్రారంభం ఎలాగున్నది సహించే శక్తి వస్తుంది. అది జ్ఞానం యొక్క అది ప్రాక్టికల్గా ఇక్కడ ఈ భూమి మీద మీకు అనుభవం తెలుస్తాం. ఆత్మజ్ఞాన సముపార్జన వల్ల నీ దేహం యొక్క ప్రారంభం ఎలా ఉన్నా, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, అది దాన్ని సహించే శక్తి వస్తుంది. ఏది జ్ఞాన ఫలం అది, నాకు జ్ఞానం కావాలంటున్నాడు. జ్ఞాన ఫలం అది, నీ ప్రారంభం ఎలా ఉన్నా సహించే శక్తి మీకు కలగదు.
భగవంతుడు ఏమన్నాడు, విసిగ్గా అర్జున ప్రీతిపూర్వకం నాకు నచ్చిన పనులు నువ్వు చేస్తున్న వరకు లోకం కూడా నీకు అనవసరం, నీ అత్తగారు కూడా నీకు అనవసరం. నీకు మార్క్స్ ఇచ్చేది నీ అత్తగారు కదా భగవంతుడు ఇస్తారు. అదే నేను మార్క్స్ ఇచ్చేది నీ అత్తగారు కాదు, నీ అత్తగారు కూడా జీవుడే, నేను నీకు మార్క్స్ ఇచ్చేది నేను పరమాత్మను. అంటే నాకు ఇష్టమైన పనులు నువ్వు నీ అత్తగారు మంచివాడే చెడ్డవాడే అనవసరం. అంటే నీకు మార్క్స్ ఇచ్చేవాడు నేను, అంటే నువ్వు నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, నీ ఇష్టాయిష్టాలను తీసుకో పక్కన పెట్టు. అదే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నేను చెప్పినట్టు నువ్వు అది చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి అంటాడు కదా ఈ పెద్ద మనిషి, అప్పుడు ఈ పాడు బుద్ధి వల్ల నీకు జ్ఞానం రాదు, ఈ పాడు బుద్ధి వల్ల నీకు జ్ఞానం రాదు. ప్రీతిపూర్వకం ఇష్టంగా ప్రేమగా దయగా బాగా నీ పట్ల ఆశయతోటి నీకు ఎటువంటి బుద్ధిని నీకు ఇస్తే నీ హృదయంలో ఉన్న జ్ఞానం తెలియబడుతుందో, ఎటువంటి సద్బుద్ధి ఎటువంటి సహృదయం ఇస్తే నీకు జ్ఞానం కలుగుతుంది, ఆ బుద్ధిని విసుగ్గా ఇవ్వను, చిరాగ్గా ఇవ్వను, ఇష్టం లేకుండా ఇవ్వను, ఇష్టంతో ప్రీతిగా ఇస్తాను. ఆ బుద్ధి వల్ల నీ హృదయంలో ఉంటాడు సత్యం, నీకు దోచేస్తుంది సత్యం తెలిసేట. అప్పుడు పర్మనెంట్గా శాశ్వతంగా ఈ జన్మ మరణ చక్రంలోంచి విడుదల పొందుతావు, ప్రకృతిలోకి రావక్కర్లేదు అర్జున. ఒకసారి నువ్వు యోగుడిక అజ్ఞానిక అంటారంటాడు కృష్ణ, నాకే మన కంగారు పడకూడదు. యోగైనా ఆత్మజ్ఞానం లేకుండా యోగ అవ్వలేదు, ఆత్మజ్ఞానం లేకుండా చిత్తప్రోజుడు అవ్వలేదు, ఆత్మజ్ఞానం లేకుండా గుణాతీతుడు అవ్వలేదు. ఇంకా మాట వేసుకు ఎలా చెప్తాడు, మాటను చూసి మనం కంగారు పడకూడదు. ప్రీతిపూర్వకం ప్రీతిగా ఇష్టంగా ప్రేమగా ఆశ్చర్యంగా ఇస్తాను కదా, బుద్ధి దిశగ్గా ఏదో ఇష్టాన్ని పడేసినట్టు పడేను. నేను ఏమంటున్నాడంటే నాకు జ్ఞానం కావాలంటున్నాడు. నాకు ఏం కావాలంటున్నాడు ఈయన, నాకు జ్ఞానం కావాలి, మనకి ఇడ్లీలు కావాలి. ఆయన అడుగుతున్నాడు నాకు జ్ఞానం కావాలని, ఆయన ఏమంటున్నాడు మనకు జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటున్నాడు. ఒకసారి రమణ మహర్షి గారు గిరిపరిశ్రమ చేస్తున్నారు, ఎవరో అడుగుతున్నాడు నాకు జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి, ఇంకోటి అంటున్నాడు నాకు ఇడ్లీలు కావాలి ఇడ్లీలు కావాలి ఇడ్లీలు కావాలి అని ఆడంటున్నాడు. పొద్దున్న ఇడ్లీ తెలియదు పాపవాడు, నాకు ఇడ్లీ కావాలి నిజంగానే అడుగుతున్నాడు, నాకు ఇడ్లీ కావాలి ఇడ్లీ కావాలి. గిరిపరిశ్రమ కొంటారు నాకు ఎవరో ఒకటి ఇడ్లీ తెచ్చి పెట్టాడు, ఎవరో ఒక వంద ఇడ్లీ తెచ్చాడు చెప్తారు, అది భగవాన్ గారిని కోరిక నెరవేరిపోయింది. రాను ఎవరికి జ్ఞానం కావాలనుకోవాలి, జ్ఞానం కావాలంటే అంటే గిరిప్రవేశం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది, ఏ కోరిక లేకుండా గిరిప్రవేశం చేస్తే అన్నీ ఇస్తాడు, అన్నీ ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. ఎవరైనా కోరిక మీ కోరిక ఉన్నారనుకో, నా కోరిక ఇస్తాడు నేను కలిసి ఉన్నా, నాకు జ్ఞానం కావాలి నాకు జ్ఞానం కావాలి. అదే మనం ఏం చేస్తాం, భగవద్గీత చదువుకోండి ఆ చదువుకోండి ఇది చదువుకోండి గుడి చుట్టూరు చదవండి ఏదో చెప్తాను ఇలాగా. అంటే ఆయన గొడవ ఆయన భగవాన్ గొడవ భగవాన్, అంటే ఆయన రాజీ పడరు కొన్ని కొన్ని విషయాలు, ఆయనకు రాజీ పడరు రాజీ పడరు. మనం ఏదో పూజ చేసుకోండి జపం చేసుకోండి ధ్యానం చేసుకోండి మనస్సు నియమించుకోండి ఇవన్నీ ఏదో చెప్తాం మనం. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే నాకు జ్ఞానం కావాలని అడిగారు కదా, ఈయనేమంటున్నాయంటే నీ లోపలుండి నాకు జ్ఞానం కావాలని అడిగేవాడు ఎవడు, లోపల ఉండాలి కదా నీ శరీరం అడగటం లేదు కదా, నాకు జ్ఞానం కావాలి నాకు జ్ఞానం కావాలి నీ శరీరం అడగటం లేదు, నీ లోపల ఆత్మ అడగడం, ఆత్మకి ఏం చేస్తలేదు. బట్టలేస్తూ బట్టలేస్తూ చేంజలేస్తు నేమలేస్తు పరమలేస్తు అన్నీ లెక్కలేదు ఏది, ఆత్మ దానికి అడగదు, దానికి అది ద్వితీయం లేదు, ఆత్మకి ద్వితీయం లేదు. అంటే అడగటం అనే సమస్య లేదు, ఆత్మకి ద్వితీయం లేదు, అంటే అడగటం అనే సమస్య లేదు, అడగటం కడగటం ఆత్మకి ఏం లేదు అసలు, దానికి ద్వితీయం లేదు. అది బడి ఇల్లెస్ మైండ్ ఇల్లెస్ వరల్డ్ ఇల్లెస్ బ్యాడ్ ఇల్లెస్ లేదు ఆత్మ వారన్నారు అంతే. జ్ఞానం అంటే ఏం లేదు, మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం దేహాన్ని చూస్తున్నాం, లోకాలను చూస్తున్నాం, మేనత్వం చూస్తున్నాం, అత్తగారిని చూస్తున్నాం, అది వచ్చి ప్రకృతిని చూస్తున్నాం, అడవులు చూస్తున్నాం, ఏదో చూస్తున్నాం, మన కాళ్ళంతా చూస్తున్నాం, మనం కాళ్ళంతా చూస్తున్నా కానీ ఏది మనం చూడలేదు, మన ఏది మనం కావాలి మనం చూడటమే జ్ఞానం. అందుకంటే ఏం లేదు, మిమ్మల్ని మీరు చూసుకోవటం జ్ఞానం, జ్ఞానం అంటే పర్యావరణం చూడటం కాదు, మిమ్మల్ని మీరు చూసుకోవటం జ్ఞానం. అందుకంటే మీకేం కావాలి, అందుకంటే అత్యధికమైన లాభం ఏముంది, ఇంకా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చూసుకున్నారంటే పునర్జన్మలు రాదు మీకు. ఎవడైతే తన తాను చూసుకుని లోకాన్ని చూస్తున్నాడో వాడికి గోచరించిదంతా తానైనట్టుండే, వాడికి పరమాత్మ తప్పించేది గోచరించబట్టి తన తాను చూసుకుంటే వాడు ఏది తెలుస్తున్నాడు, పరమాత్మను తెలుస్తుంది, వాడు ఆత్మను తెలుస్తుంది. వాడు తన తాను చూసుకుని లోకాన్ని చూస్తే వాడికి ఆత్మ తప్పించేది గోచరించు, వాడికి భిన్నత్వమే కనిపించదు, ఎడి చూసినా ఆత్మే, అంటే ఎడి చూసినా పరమాత్మే కనిపించిన వాడికి వికారం ఏముంటుంది, వాడికి తానే కనిపిస్తూ ఉంటాడు, ఇంకా మనకి వికారం ఏముంటుంది, వాడికి వికారం ఏముండదు, వాడు ప్రకృతిలోంచి విడిపడిపడితే విడిపడతాడు. మోక్షం అంటే ఏంటి, స్వేచ్ఛ పెర్మనెంట్గా, స్వేచ్ఛ అంటే గంట రెండు గంటలు కాదు, స్వేచ్ఛ పెర్మనెంట్గా విడుదల పొందటం. ఏది ప్రకృతిలోంచి బంధంలోంచి పునర్జన్మలోంచి కర్మబంధంలోంచి జన్మబంధంలోంచి శాశ్వతంగా విడుదల పొందటం మోక్షం, ఒక రోజు రెండు రోజులు కాదు, శాశ్వతంగా విడుదల పొందటం మోక్షం. వీడు ఇంక ఈయన కూడా ఈయనండి. ఈయన ఏమంటున్నారు, ఎవరు అడుగుతున్నారు నీ లోపలండి, నాకు జ్ఞానం కావాలంటున్నావు, నీ శరీరం మీకు జ్ఞానం అక్కర్లేదు. మన శరీరానికి జ్ఞానం అక్కర్లేదండి, ఏమో నీళ్ళ మాంసం ఉంది, రక్తం ఉంది, ఎముకలు ఉన్నాయి. ఈ శరీరాన్ని కాలిస్తే బూడిది అవుతుంది, కత్తిరికే మట్టి అవుతుంది. ఈ మట్టికా జ్ఞానం లేకపోతే బూడిదికా? ఈ మట్టికా జ్ఞానం లేకపోతే బూడిదికా జ్ఞానం? వలకాడలో ఉన్న మట్టికా జ్ఞానం, శ్మశానంలో ఉన్న బూడిదికా జ్ఞానం? ఈ శరీరాన్ని కాలిస్తే బూడిది అవుతుంది, కత్తిరికే మట్టి అవుతుంది, దీనికా జ్ఞానం? శరీరాన్ని శరీరం అడగదు, నాకు జ్ఞానం కావాలి. లోపల చైతన్యం దాని స్వరూపమే జ్ఞానం, అది అడగదు. అది అడగదు. లోపల చైతన్యాన్ని అడగదు, దాని స్వరూపమే జ్ఞానం. దాని స్వరూపం ఉండటం, దాని స్వరూపమే శాంతి. అది శాంతి అడగదు, దాని స్వరూపమే శాంతి. దాని పేరే శాంతి, అది ఉండటమే శాంతి. అది అడగదు, శరీరం అడగదు, లోపల చైతన్యం అడగదు. నాకు జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం కావాలి లోపల అడిగేవాడు ఏవాడు ఎక్కడికి వెళ్ళి అక్కడ తీసుకొచ్చేస్తాడు. ఆ లోపల ఎవడు అడుగుతున్నాడు నాకు జ్ఞానం కావాలని లోపల ఎవడు అడుగుతున్నాడు అంటే, వీడన్నాడు నేనే అడుగుతున్నాను అన్నాడు. మళ్ళీ చెప్పేవాడు ఏమంటున్నాడు, నేనేనండి నేనే అడుగుతున్నానండి జ్ఞానాన్ని, నేనే అడుగుతున్నానంటే భగవాన్ అన్నారంటే, నేను నేనే అడుగుతున్నాను, నేను అడుగుతున్నాను, నేను కడుగుతున్నాను, నేను అడుగుతున్నాను, నేను కడుగుతున్నానండి. అడిగేవాడు ఎవడో కడిగేవాడు ఎవడవుతున్నాడు. ఏం కడుగుతారే, అంచేం కడుగుతావు? కడగటమే పని, అడగటమే పని. ఎవడు రా లోపల ఉంది అడిగేవాడు ఎవడు రా, నేను అంటున్నా. ఆమెదేవాడు అడిగేవాడిని నేనంటున్నాడు కదా. ఆ నేను తెలుసుకో, ఆ నేనుని, ఆ నేనుని తెలుసుకో. ఆ నేను యొక్క ఆ నేనుని తెలుసుకున్నాక అప్పుడు కూడా నీకు జ్ఞానం కావాలనుకుంటే అడగలే, నాకు జ్ఞానం కావాలి వండప్పుడు కూడా ఉపనిషత్తులే నాలుగు కళ్ళున్న వాళ్ళు చూడండి, చెవులున్న వాళ్ళు జనం. నేను తెలుసుకుంటే అది జ్ఞానం వచ్చేస్తుంది. అడిగి కూడా ఉండడు, కడిగి కూడా ఉండడు, వండప్పుడు. వీటి వాళ్ళని చాటింగ్ ఎక్స్ప్రెషన్, అది పోపర్ ఎక్స్ప్రెషన్. మీ మాట నాకు తెలియదు కానీ నాకు ఆనందం వచ్చేస్తుంది. నా కాఫీ కప్పు ఉంది, దగ్గరికి కారిపోతాను కాఫీ కప్పు. మీ ఆనందం నాకు తెలియదు, నాకు వచ్చేస్తుంది ఆనందం. ఇలా నేనంటున్నా కదా, నువ్వు ఆ నేను తెలుసుకొని లోపల నేనున్నాను నిజం చెబుతున్నావు కదా. దేవుడు మాట కదా, నేనున్నాను నిజం చెబుతున్నావు కదా. ఆ నేను కనుక్కో, వాడిని డిస్కవర్ చేయాలయ్యా. నువ్వు కాని వాడిని డిస్కవర్ చేయడం కాదు. నువ్వు ఏదైతే అవునో ఏ నేను ఆ నేను డిస్కవర్ చేయి. నువ్వు కాని వాడిని డిస్కవర్ చేయడం కాదు, ఆ నేను తెలుసుకో. ఆ మూల తలంపు నేనని ఏదైతే అంటున్నావో, ఏ తలంపు అయితే నేను, అసలు ఇప్పుడు మనం నేను నేనంటున్నాడు నిజంగా ఫీలింగ్ అంటే అదొక ఫీలింగ్. ఇంకో మాటలో చెప్పాలంటే అదొక ఉద్రేకం. ఇప్పుడు మనం నేను నేనంటున్నాను అనుకోండి, అది ఫీలింగ్. అది మనస్సులో వచ్చే ఒక తలంపు, మనస్సులో వచ్చే ఒక తలంపు, ఒక రకమైన ఉద్రేకం. నేను చెప్తున్నాను, నేను చెప్తున్నాను, నేను అలా చెప్తున్నాను, నేను ఇలా చెప్తున్నా, ఒక రకమైన ఉద్రేకం. ఆ నేను మీకు వ్యతిరేకంగా వాడేస్తారు చాలామంది. కొంతమంది ఒక నిమిషం మాట్లాడుతూ ఉంటారు ఐష్య అని చెప్తున్నాను. ఐష్య అంటే నేను చెప్పేది ఏమన్నాడా, ఆ నేను నిలిచిపెట్టలేదు. ఆ నేను చెప్తానంటే కదా, నేను ఎవరికి బోగట్టే చెడు. ఆ నేను తెలుసుకో, దాన్ని డిస్కవర్ చెయ్యి. నీ లోపల ఉండ కదా నేను, అదొక తలంపు, అదొక ఫీలింగు, అదొక థాట్, అదే మైండ్, అదే డిస్టర్బెన్స్, అదే కంట. ఆ నేను అనేది ఒక రకమైన ఉద్యోగం, అది నీ లోపల ఉండి దాన్ని తెలుసుకో. అంటే మూల తలంపు మూలంలోకి వెళితే నువ్వు ఏదైతే మూలం నేనంటున్నావో అదొక తలంపు. ఆ తలంపు మూలంలో దేవుడు, అక్కడ ఉన్నదే జ్ఞానం, అక్కడ ఉన్నదే దేవుడు. దేవుడు అక్కడే ఉన్నాడు, మూల తలంపు మూలంలో ఉన్న దేవుడు. నిజమైన దేవుడు అక్కడ ఉన్నాడు. నువ్వు బయట దేవుడిని ఎక్కడ చూసినది, మనసుకు కనిపించే దేవుడే కానీ నిజమైన దేవుడు మటుకు కాదు. నీకు 24 గంటలు నీ కూడా ఉండే దేవుడు కావాలా, కనిపించి వెళ్ళిపోయే దేవుడు కావాలా? మూల తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు. అక్కడే జ్ఞానం ఉంది, అక్కడే శాంతి ఉంది, అక్కడే ఆనందం ఉంది, అక్కడే ఉండటం ఉంది, అక్కడే నీకు ఫ్రీడమ్ ఉంది, అక్కడే స్వేచ్ఛ ఉంది, అక్కడే స్వాతంత్రం ఉంది. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళి, మూలంలోకి వెళ్ళినట్టు నీకు జ్ఞానం కలిగొస్తుంది. మూల తలంపు మూలంలోకి వెళ్ళిన తర్వాత కూడా నీకు జ్ఞానం కలగకపోతే అడిగి అందులో నాకు జ్ఞానం కావాలని అప్పుడు అడిగింది కానీ అది ముందు అక్కడికి వెళ్ళు. మూల తలంపు నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుంది అక్కడికి వెళ్ళిపోను. ఇన్ని రకాల భక్తి మార్గము, జ్ఞాన మార్గము, కర్మ మార్గము, లేకపోతే ధ్యాన మార్గం, యశోచిన మార్గాలు అవలంబించి వైరాగ్యం బలం తగ్గి వెళ్ళి అక్కడ ఎలా వెళ్తావు, వెళ్ళి మొత్తం మీద నీ పద్ధతిలో వెళ్ళు, నీ సంస్కారాన్ని అనుసరించి వెళ్ళి వెళ్ళి మూల తలంపు, ఆ ఏడు నీ తలంపు మూలంలోకి వెళ్ళిన తర్వాత కూడా నీకు జ్ఞానం కలగకపోతే అప్పుడు అడుగు, నాకు జ్ఞానం కావాలని అప్పుడు అడుగు అని అంటున్నారు. సరే వారు వెళ్ళిపోయారు. మూల తలంపు మూలం తెలుసుకుంటా అప్పుడు కూడా నీకు జ్ఞానం కలగకపోతే అప్పుడు జ్ఞానం విషయం మాట్లాడదామని చెప్తే వారు నిష్క్రమించారు. వారు కప్పుకున్నారు. ఇంకో బెంగాలీ వారు ఒకరు వచ్చారు. నీవే అడుగుతున్నానంటే నాకు మోహం ఎక్కువగా ఉంది, మోహం ఎలాగో తగ్గటం అని అంటే, అసలు మోహం వల్ల ఈ లోపల అజ్ఞానం వల్లే మోహం వస్తుంది. అన్నిటికీ అదే రోగం, అజ్ఞానం వల్లే, అహంభావం వల్లే మోహం వస్తుంది. మనం కానిగాన్ని మనం అనుకునేంత కాలం తప్పనిసరిగా మోహం వస్తున్నాడు. ఈ మోహం ఎలా, నాకు మోహం ఉందో దాన్ని ఎలాగో తొలగించటం. భగవాన్ ఏమంటున్నారంటే అది అది ఇంటికి పొందుతుంది. మోహం అంటే అది కామక్రోధాలు. మోహంలో ఉన్నవాడికే కామక్రోధాలు వస్తాయి, మోహంలో ఉన్నవాడికే రాగద్వేషాలు వస్తాయి. శరీరం ఉన్నవాడికి జబ్బు వస్తుంది కానీ శరీరం లేని వాడికి జబ్బు రాదు. కామక్రోధాలు నీకు మోహం అంటేనే అదే భగవాన్ చెప్పాడు కదా, లోకం మోహం పోగొట్టు. లోకం యొక్క మోహం పోగొట్టుకోవడానికి నియమం మూలపడ్డాను. మోహము చెప్పి నీ మోహము నచ్చి నా మోహము చూడదా, అది నా అసర. లోకం యొక్క మోహం పోవడానికి నీ మోహంలో పడ్డాను. ఇప్పుడు నీ మోహం పోతేనే కానీ నేను ఎవరో నాకు తెలియదు. నీ మోహం పోతేనే కానీ నా మనసు లోపల కలదు. నీ మోహంలో పట్టడానికి లోకానికి సంబంధించిన మోహం పోయింది. కానీ దేవుడు వేరుగా ఉన్నాడు, నేను వేరుగా ఉన్నాను, భేద బుద్ధి మటుకు నాకు ఇంకా నశించలేదు. నీ మోహంలో పట్టడం లోక మోహం పోయింది. నీ మోహాన్నే పోగొట్టుకోలేను. నీ మోహం నువ్వే పోగొట్టేస్తే అప్పుడు నువ్వు నాకు స్వరూపంగా ఎక్కడం, నన్ను విడిచిపెట్టి ఎక్కడ ఉంటావు? నువ్వు నా స్వరూపంగా వచ్చినప్పుడు దేవుడు వేరు, నేను వేరని భేదబుద్ధి నశిస్తుంది. భేదబుద్ధి నశించిన వాడికి మోహం ఎక్కడ ఉంటుంది? భేదబుద్ధి ఉన్న చోటు నుంచి కోరిక వస్తుంది, భేదబుద్ధిలోకి మోహం వస్తుంది. భేదబుద్ధి నశించిన వాడికి మోహం ఉండదు. మోహము తిప్పి నీ మోహం అనొచ్చు. నాకు నీ మోహంలో పట్టడంలో నాకు లోకానికి సంబంధించిన మోహం పోయినోయా. ఇప్పుడు నీ మోహంలో పడ్డాను. ఇప్పుడు నీ మోహం కూడా పోతేనే కానీ నాకు స్వరూపం వస్తుంది కాదు. నాకు స్వరూపం వ్యక్తం కాదు అంటే పరమస్థితి నాకు కలగదు. అంటే నీ మోహాన్ని నేను పోగొట్టుకోలేను. ఏమిటో నాకు తెలియకపోయినా నీకు తెలుసు. అంటే నీ మోహం కూడా నాకు పోతే అప్పుడు ఏమవుతుంది, ఈశ్వరుడు నాకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అంటే దేవుడు వేరు నేను వేరు అనుకున్నప్పుడు కూడా అది భేదబుద్ధి ఉంటుంది. అది దేవుడు మీద అడగాలనిపిస్తూ ఉంటుంది. నీకు అర్థమవుతున్నట్టు భేదబుద్ధి ఉంటుంది. దేవుడు తనకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు భేదబుద్ధి నశిస్తుంది. దేవుడు ఎప్పుడైతే ఈ జీవుడికి స్వరూపంగా వ్యక్తమయ్యాడు, ఒకటిగా వ్యక్తమయ్యాడు, ఈ జీవుడు దేవుళ్ళు ఒకటిగా ఎప్పుడైతే అయ్యాడు అప్పుడు భేదబుద్ధి నశిస్తుంది. భేదబుద్ధి నశించినప్పుడు మోసం లేదు, ఆ కోరికలు పొంగవు. ఎప్పుడైతే భగవంతుడు ఎప్పుడైతే మనకు స్వరూపంలో వ్యక్తమయ్యాడో ఇప్పుడు ఏది మనలోంచి పొంగదు. మనం ఏదిగా ఉన్నామో మనకు అది అనుభవంలోకి వచ్చినప్పుడు మనకు కానిదానిలో మన మనస్సుని వాడదు. ఎంచలేదు దాని స్వరూపంగా ఎప్పుడైతే వ్యక్తమవుతుందో మనస్సు కూడా ఆత్మాకారం చెందుతుంది. మనస్సు కూడా ఆత్మ అంటే జ్ఞాని మనస్సు కూడా ఆత్మే అన్నారు. జ్ఞాని మనస్సు కూడా ఆత్మే, జ్ఞాని మనస్సు కూడా చైతన్యమే, జ్ఞాని మనస్సు కూడా జ్ఞానమే. వాడు నోటం దగ్గర మాటేస్తాడు జ్ఞానమే, అలా అజ్ఞానం రానే కాదు వాడు నోటంతో. జ్ఞాని నోటం దగ్గర మాట వచ్చింది అనుకోండి ఎలా మాట్లాడినా జ్ఞానమే. పంచదార చిలక ఏ పక్కన పెరిగినా జ్ఞానమే. జ్ఞాని ఏది మాట్లాడినా జ్ఞానమే. ఇంకా ఆత్మాకారం చెంది ఉంటాడు. అద్వైత అనుభవం అంటే మంటలతో చెప్పినా, శాస్త్రంలో అద్వైతం గురించి చదివినా, ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు విన్నా, అనుభవంలో వచ్చినటువంటి ఆనందం అప్పుడు రాదు. పంచదార గురించి వినటం లేరు, పంచదార గురించి చదవటం లేరు, అది నోట్లో వేసుకోవటం లేరు. నోట్లో వేసుకున్నప్పుడే తెలుస్తుంది దాని యొక్క మాదిరి. ఆత్మ గురించి పెద్దలు చెప్పినా, మీరు శాస్త్రంలో చదివినా, అది మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆనందంలో ఊగిసలాడతారు, శాంతిలో ఊగిసలాడతారు. అప్పుడు మీకు శరీరం ఉన్నా ఒకటే, లోపం కనిపించినా కనిపించకపోయినా ఒకటే. కనిపించడం వల్ల లాభం లేదు, కనిపించడం వల్ల నష్టం లేదు. అయితే మీరు సాధన మటుకు గురి మటుకు ఆత్మజ్ఞానం పట్ల గురి పెట్టుకోండి. ఒక ఆత్మజ్ఞానం సంపాదించకుండా మీ శరీరం చనిపోయినట్టుకొని కంగారు పడకండి. ఈ ఇప్పుడు మీరు చేసిన సాధన అంతా రాబోయే దానిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా కష్టపడి సాధన చేస్తున్నారనుకోండి జ్ఞాన సంపాదనకి, ఆ సాధన మధ్యలో మీ శరీరం చచ్చిపోయింది అనుకోండి కంగారు పడకండి. రాబోయే జన్మలు ఈ సాధన అంతా మీకు ఇచ్చేసి మళ్ళీ చేస్తాడు భగవంతుడు. మీ డబ్బు మీకు కూడా రాపోయినా, మీ డబ్బు మీకు, మీ కీర్తి మీకు కూడా రాపోయినా, మీ ఇల్లు మీకు కూడా రాపోయినా, మీ ఉనప్పెట్టి మీకు కూడా రాపోయినా, మీరు చేసిన సాధన మీకు కూడా వస్తుంది. ఆ భగవానికి భగవాన్ అరుణాచలం రాకముందు ఈ బడిలో గెలుపుతున్నాడు చిన్న పిల్లకాయ. ఈ పిల్లకాయ బడిలో గెలుపుతున్నాడు. పిల్లకాయ బడిలో గెలుపుతుంటే అది చుట్టం ఒకడు ఎదురొచ్చాడు. ఎవరు చుట్టం? భగవాన్ చుట్టం ఎదురొచ్చాడు. మామూలుగా అడిగాడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని. అంటే జన్మాంతర అనుబంధం కోసం మీకు చెప్తున్నాను. ఆ చుట్టాన్ని అడిగాడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని. వేరీ కంఫర్మ్ అని అడిగాడు. అయితే అప్పుడు ఆయన ఏమైనా అంటే చుట్టం ఏమన్నా, అప్పుడు వరకు అరుణాచలం పేరు వినలేదు. అసలు అరుణాచలం అనేది ఒక క్షేత్రం అనేది భూమి మీద అరుణాచలం ఉందని భగవాన్ తెలియదు. ఆ చుట్టాన్ని అడిగాడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని. ఎక్కడి నుంచి వస్తూ అరుణాచలం. ఇప్పుడు భగవాన్ మామూలుగా అడగాలి అరుణాచలంకి వస్తున్నారు మనం అయితే ఏమంటాం, అరుణాచలంకి వస్తున్నారని అంటాం. భగవాన్ అనలేదు ఎట్లా చెప్తాం, వాట్ అరుణాచల, ఇద్దరు అరుణాచల, వెరీజ్ అరుణాచల, వాట్ వెరీజ్ అరుణాచల, వాట్ వాట్ ఏంటి అరుణాచలంకి వస్తున్నారని అడగాలి. వాట్ వాట్ ఏంటి, వాట్ ఏంటి అరుణాచలం. ఒక్కసారి ఆ జన్మాంతరం స్మృతి సడన్గా పొంగింది. వాట్ ఈ కంఫర్ అరుణాచల వెరీ హిట్ అది ఎక్కడ ఏది అంటే అరుణాచలం అంటే దేవుడు అనుకుంటున్నాడు. అడిగిన ఎవరు అరుణాచలం అనేది ఒక పుణ్యక్షేత్రం అని తెలియటం లేదు. అరుణాచలం అంటే ఏమనుకుంటున్నాడు ఆయన? అరుణాచలం అని చుట్టం ఎప్పుడైతే చెప్పాడు, అరుణాచలం దేవుడికి భగవంతుడి జ్ఞాపకం వచ్చాడు. ఎవరికి? నీకు భగవంతుడి దగ్గర నుంచి మనుషులు వస్తారని. ఈ కౌత్వం అరుణాచలం వెరీ గిట్, ఎక్కడ ఉంది అరుణాచలానికి వస్తానంటే వెరీ గిట్, అది ఎక్కడ ఉంది వెరీ గిట్, అది ఎక్కడ ఉంది అరుణాచలానికి వస్తానంటే వెరీ గిట్ అంటే భగవంతుడి దగ్గర నుంచి మనిషి ఎలా వస్తాడు అంటే అరుణాచలం అనే మాట వేయగానే అదొక క్షేత్రం అని కానీ అదొక ఊరని కానీ అదొక కొండని కానీ అరుణాచలం అంటే ఈశ్వరుడు భగవంతుడు. ఈ భగవంతుడు అరుణాచలం నుంచి వస్తానంటున్నాడు, భగవంతుడి దగ్గర నుంచి మనిషి ఎలా వస్తాడు? వాట్ అని పుంగి మామూలుగా మనం అయితే అరుణాచలానికి వస్తున్నారా అంటాం, దానికి అలా అక్కడ ఇంట్లో సడన్ గా పూర్వజన్మ స్మృతి సడన్ గా పొంగింది. ఆ పవన్ రోజున సముద్రం పొంగినట్టు అలా సడన్ గా పొంగాడు, లోపలైతే పొంగింది ఆ జన్మాంతర స్మృతి పొంగింది. వాట్ అరుణాచల కమ్ అరుణాచల వెరీ గుడ్ అంటే ఇక జన్మాంతర సంస్కారం అంటే ఎదురువాడా వేరే పిచ్చవాడు ఏంటి అలా అడుగుతున్నావు ఏంటి పిచ్చక్కినట్టు అడుగుతున్నావు అంటే మట్టి మట్టిగా అడుగుతున్నావు అది అరుణాచలంలో ఊరి పేరుది. అక్కడ కొండ ఉన్నది టౌన్ది, ఆ ఊరి పేరు అరుణాచలం, అక్కడ కొండ పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం, ఒక ఊరి పేరేది, ఆ కొండను కూడా అరుణాచలం అంటారు. అక్కడి నుంచి నేను వస్తున్నాను ఎరి జిట్టు ఎరి జిట్టు అంటే ఏంటి అంటే ఇక్కడ జన్మాంతర స్థుతి పొందుతామని అడిగిన వాడికి తెలియదు. జన్మాంతర సంబంధం ఆ జన్మాంతరంలో నీకైనా జన్మాంతరంలో అనుబంధం ఉంటే ఆ స్నేహాలు మిగులుతాయి, ఆ స్నేహాలు చచ్చిపోయే వరకు ఉంటాయి. కానీ ఆ జన్మాంతరంలో కనుక నీకు అనుబంధం లేకపోతే మధ్యలో ఎక్కడ చోట స్నేహాలు తెలిపోతాయి, మత్తొచ్చింది ఆ పేరు వినగానే మత్తొచ్చేసింది అని జన్మాంతర సంస్కారం. ఇప్పుడు మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను, కాలక్షేపం కోసం చెప్తున్నది. జన్మాంతర సంస్కారం జన్మాంతరం అనుబంధం మీరు కూడా ఈ జన్మలో చేసిన ఊరికే పోదు, మీరు చేసే సాధనం ఊరికే పోదు, వన్ పాయింట్ కూడా పోదు, అంతా కూడా రాబోయే జన్మలో మీ సాధన మీకు ఇస్తాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు మోహం వస్తాం అంటున్నాడు. ఏమంటున్నాడు, నాకు మోసం వస్తాం అంటున్నాడు బెంగాలీ వాడు. ఏం చెప్తున్నాడు, నాకు మోహం వస్తానంటే బలాలు ఏం చెప్తున్నారంటే, మీ విషయాన్ని చింతిస్తుంటే మోహం వస్తుంది, ఆత్మను చింతిస్తుంటే మోహం తగ్గుతుంది. నువ్వు కనిదాన్ని చింతించడం వల్ల మోహం వస్తున్నాయి, నువ్వు ఏదైతే అవునా దాన్ని చింతించడం వల్ల మోహం తగ్గుతుంది. నువ్వు విషయాన్ని చూస్తున్నావు అట్లా చింతిస్తున్నా, నువ్వు కానిదాన్ని చూస్తున్నావు చింతిస్తుంటే నీకు మోహం వస్తాను. నువ్వు ఏదైతే అవునో చెత్త శోధకం ముక్తి సాధకం దృశ్య వారితం చిత్తం ఆత్మన తత్వ దర్శనం తత్వ దర్శనం. తత్వం అంటే ఏమిటి? ఇది వేదంలో ఉంది. తత్వదర్శనం అనేది వేదంలో మాట, దీని మహావాక్యంలో ఇది ఏమిటి తత్వదర్శనం. తత్వదర్శనం అంటే తత్ అంటే అది, కమ్మంటే నీవు, అసి అంటే అయ్యి ఉన్నావు అని. నువ్వు దేనైతే అన్వేషిస్తున్నావో, దేన్ని వెతుక్కుంటున్నావో, దేన్ని పొందాలనుకుంటున్నావు, ఎవరో కాదు నువ్వు, అది అయ్యి ఉన్నావు. నువ్వు చేయవలసిన పని ఏమిటి అందులో ఒకటిగా ఉండటం. నువ్వు నీ శరీరంతో ఒకటిగా ఉంటున్నావు, మనసుతోటి ఒకటిగా ఉంటున్నావు, నీ అహంకారంతో ఒకటిగా ఉంటున్నావు, నువ్వు కాని విషయాలతో ఒకటిగా ఉంటున్నావు. నువ్వు చేయవలసిన పని ఒకటి, ఏదైతే నువ్వు అవునో దాంట్లో ఒకటిగా ఉన్నావు అంటే నీకు స్వేచ్ఛ వచ్చేస్తుంది, స్వాతంత్రం వచ్చేస్తుంది, పర్మనెంట్ రిలీజ్. మళ్ళీ నీ జైల్లో పెట్టరు. నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని పొందడమే సాధన లక్ష్యం. అది నీకు తెలియట్లేదు కాబట్టి కాని దాన్ని నువ్వు అనుకుంటున్నావు. మనకు రాముడు అంటే ఇష్టం లేదు, పోలేరాముడు అంటే ఇష్టం. ఊరికే పొంగటం ఉండాలి. రాముడు మర్చిపోయి, కృష్ణుడు మర్చిపోయి, ఇంకా పోలేరమ్మడు మిగిలేదా? ఆ పోలేరమ్మడు కూడా పొంగటం ఉండాలి. చివరికి అక్కడికి వచ్చాం. ఇంకా పూనకాలం భక్తి పేరు చెప్పి మనకి ఇంకా పూనకాలం భజనలు మిగిలింది. దృశ్య వారసం చిత్తం ఆత్మ అంటే దృశ్యాలను వారించాలి. అంటే విషయచింతనం, విషయచింతనం అని చేతి నీకు మోహం ఉంటుంది. విషయకి ఏదైతే మనసు మనసు ఏదో పని చేయకుండా ఉండలేదు. విషయచింతనం మానాలి. విషయచింతన చేస్తంటే ఆత్మచింతన లేదని అర్థం. ఆత్మచింతన చేస్తంటే విషయచింతన ఉండదు. అంటే నువ్వు ఆత్మచింతన చేస్తంటే మోహం తగ్గిపోతుంది, ఆత్మలో మోహం లేదు కాబట్టి. విషయచింతన చేస్తంటే నీకు మోహం పెరుగుతుంది. అంటే నీకు మోహం యొక్క పొంగు, ఆ పొంగు, ఆ పొంగు అంటే ఉద్రేకం. మోహం కూడా ఒక ఉద్రేకం. ఆ ఉద్రేకం నీకు తగ్గాలంటే విషయాన్ని చింతించడం వల్ల నీకు తగ్గదు, ఆత్మని చింతించడం వల్ల, లేకపోతే దైవాన్ని చింతించడం వల్ల, ఒక అవతార పురుషుని చింతించడం వల్ల. ఎప్పుడు కూడా భావనా బలానికి కూడా, భావనకు కూడా శక్తి ఉంటుంది. ఆ మధ్య నేను తిరుపతి వెంకటేశ్వరం చూశాము, వచ్చాము, ఎప్పుడో ఆరు నెలల కింద వచ్చాక ఆ కళ్ళు సరిగ్గా కనపడలేదు, మొహం సరిగ్గా కనపడలేదు అనుకుంటున్నాను అప్పుడప్పుడు. ఈ మధ్యన వారంలో కిందట వెంకటేశ్వరం స్వప్నంలోకి వచ్చినావు, కళ్ళు సరిగ్గా కనపడలేదు, నా మొహం కనపడలేదు, నా దగ్గర పెట్టి నా కళ్ళు ఎలా ఉంటాయి, నా మొహం ఎలా ఉంటుంది చూడండి. ఆ భావనా బలం మరి రమణ మహర్షి గారి గొడవలోకి వెళ్ళకండి. ఆయన అయితే చెప్పి చూచేవాడు అంటున్నాడు, నేను కనిపించింది కూడా అంటున్నాడు, ఇలా ఆనందించింది కూడా ఆయన. మనం కొంత ఆనందం ఉందంటే ఆనందించింది కూడా, కానీ సరి అయితే ఎక్కడ కాదు సరి అయితే. మనం నిజం కాని కానీ ఎక్కడైనా నిజం అనుకున్నా అక్కడ నుంచి గెంటైతే కొరగా పిచ్చి కొట్టేసి గెంటేట్టు. ఇది మనకు ఆనందంగా ఉన్నట్టు ఆయన దర్శనం ఇచ్చాను, నిజంగా నాకు చాలా సంతోషమైంది. కానీ ఇక్కడ మీ మనస్సు అంటే నిజం, ఆ వెంకటేశ్వరం కూడా అంతేలేదు, మీ మనం చూసింది అంటే నిజం చూడబడి నాకు నుంచి గెంటేట్టు. అది ఆగిపోతాడేమో, రాగొద్దు. దృశ్య వారితం చిత్తం ఆత్మన అంటే దృశ్యం నువ్వు దృశ్యాన్ని చెప్పాను, దృశ్యాన్ని చింతిస్తుంటే మోహం పెరుగుతుంది, పొంగుతున్నది. ఆత్మను చింతిస్తుంటే ఆత్మలో మోహం లేదు, అది ఒకటిగానే ఉంటుంది. ఆత్మలు రెండు రెండు ఉంటే మోహం, ఆత్మలు ఒకటిగానే ఉంటుంది. ఆత్మ అనేది ఒకటిగా అక్కడ మోహం పోయే అవకాశం లేదు. ఆత్మని చింతించడం వల్ల మనకి మోహం ఉండదు, మోహం మోహం వదిలించడానికి మీకు అవకాశం ఉండదు. చెత్త దర్శనం తత్వ దర్శనం అంటే చిత్తం యొక్క మీ చిత్తం అంటే మీ మనస్సు యొక్క మూలం తెలియకుండా, చిత్తం యొక్క స్వరూపం తెలియకుండా, చిత్తం యొక్క మూలం తెలియకుండా మీకు ఎన్నడు కూడా నువ్వు ఎవరుగా ఉన్నా తత్వం కూడా నీకు తెలియదు. తత్వం నీకు తెలియదంటే అది నీవన్న సంగతి నీకు తెలియదు. నువ్వు బయట దేవుళ్ళు కనిపించవచ్చు, అది మనస్సు అంత లేదు, నీ కనిపించే దేవుళ్ళు కూడా అంచనేది. ఒకవేళ వరాలు ఇస్తే నీ మనస్సు ఎంత నిజమో, నీ దేహం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో ఇచ్చి వరాలు కూడా అంతే నిజం. వరాలు ఇస్తారు నువ్వు అనిపిస్తావు, కాల ప్రభావాలు కొట్టుకుపోతాయి, అన్ని నిజం కాదు. చిత్తవ దర్శనం తత్వ దర్శనం, చిత్తం యొక్క స్వరూపం తెలియకుండా, చిత్తం యొక్క మూలం తెలియకుండా, చిత్తం నీ హృదయంలో ఎక్కడి నుంచి నీ లోపల ఎక్కడి నుంచి ఉదయిస్తుందో అది నీకు తెలియకుండా తత్వం కూడా నీకు తెలియబడదు. అంటే నీ ఎవరో నీకు తెలియబడదు. అంటే ఏమీ లేదు, ఇప్పుడు మనం ఇండివిజువల్ సెల్ఫ్లో ఉన్నాం, టోటల్ సెల్ఫ్ అవ్వాలి. అంటే వ్యక్తిగత ఆత్మలోంచి విశ్వాత్మ అవ్వాలి మనం. భగవంతు అంటే ఉంది విశ్వాత్మ, అంతటా వ్యాపించిన వాడు. టోటల్ సెల్ఫ్ మనం ఒక శరీరానికి, ఒక వ్యక్తికి పరిమితమైనప్పుడు, ఒక శరీరానికి పరిమితమైనప్పుడు పునర్జన్మలు వస్తాయి. మనం ఒక వ్యక్తి భావానికి పరిమితం కానప్పుడు టోటల్ సెల్ఫ్ అయినప్పుడు, విశ్వాత్మ అయినప్పుడు వాడికి పునర్జన్మలు. ఇండివిజువల్ సెల్ఫ్లోంచి టోటల్ సెల్ఫ్లో కలిపిన సాధన యొక్క ప్రయోజనం. దండాలు వాడు ఏమంటున్నారు, ఇంటే పోవడం చెప్పుకునే మాటలని, మనం చెప్పుకునే ఇష్టాలు అయిష్టాలు, పొంగటాలు కుంగిపోటాలు, ఉప్పొంగటం కుంగిపోవటం, ఇష్టాలు అయిష్టాలు, ఇవన్నీ కూడా మన అజ్ఞానం మూలంగానే వస్తున్నాయి. మీరు ఏమంటున్నారంటే మోహం ఎక్కడి నుంచి వస్తుందో, అజ్ఞానంలోంచి వస్తుందండి, విషయచింతన ఎక్కడి నుంచి వస్తుంది, అజ్ఞానంలోంచి వస్తుంది, మరి కామక్రోధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అజ్ఞానంలోంచి వస్తున్నాయి. అజ్ఞానం ఎంత బలీయముగా ఉన్నది, అజ్ఞానం ఎంత దట్టముగా ఉన్నది, ఎంత అజ్ఞానంలోంచి వస్తుంది. గొడవని దండాలు కూడా అంటున్నారు భగవాన్ అన్నారు. ఏమైనా అజ్ఞానం ఎక్కడుంది, అజ్ఞానం ఈ గొడవలన్నీ అజ్ఞానం వల్ల వస్తున్నాయని దండాలు కూడా అంటున్నారు. ఏమైనా అజ్ఞానం, ఏమిటి అజ్ఞానం, ఎక్కడుంది అజ్ఞానం, ఇంకే పోతుందా, ఏమిటి వల్ల అజ్ఞానం అజ్ఞానం అంటున్నావు, అజ్ఞానం ఎక్కడుంది, అది అజ్ఞానం లేదు ఉందా, నువ్వు ఎవడవో నీకు తెలియకపోతేనే అజ్ఞానం. అంతకంటే అజ్ఞానమే లేదు, అజ్ఞానం ఎక్కడుంది వయా, అజ్ఞానం అజ్ఞానం అంటావు, నువ్వు ఎవడో నీకు తెలియకపోతే అజ్ఞానం, అంతకంటే అజ్ఞానం అంటే ఏమి లేదు, అది అజ్ఞానం లేనే లేదు, నువ్వు ఎవడో నీకు తెలియటం లేదు, అంటే అది అజ్ఞానం ఉందా అనుకుంటున్నావు, అజ్ఞానం లేదే లేదు. నువ్వు ఎవరో ఆత్మ, నువ్వు ఆత్మలే, ఆత్మను సంగతి ఇది తెలియటం లేదు, అంటే అది అజ్ఞానం అజ్ఞానం అంటున్నావు, ఉన్నది జ్ఞానమే, అది అజ్ఞానం లేదు. అంటే మన చావు, మన శరీరానికి సంబంధించిన చావు పుట్టుకలు కూడా సత్వం సమానం అని, అది నిజం కాదని. శరీరం చనిపోతుంది, శరీరం పుడుతుంది, పుట్టిన వాడు చనిపోతాడు, చనిపోయిన వాడు పుడతాడు. విష్ణు సహస్రం వల్ల వస్తున్నాడు జ్ఞాని దగ్గరికి, ఏముడు రాడట, అది దూరంగా నుంచి ఉంటారట, మనల్ని అయితే లాక్కుపోతారు. ఈ మధ్యన ఒక సంఘటన అండి, అడు అడు రాత్రి 1 గంటలు 2 గంటలు అది చచ్చిపోవాలండి. మరి ఎలా వచ్చింది, అది లాక్కుపోతాడు, అది 1 గంట రక్తం వచ్చింది, 1 గంట రక్తం వచ్చిందటండి. అది మరి ఆర్ట్ చేశారు, ప్రాణం ఆర్ట్ చేశారు, అడికి 1.5 గంటలు పెంచారు ఏంటోండి. మరి ఆ మరుసటి పొద్దున అన్నారట, రాత్రి చచ్చిపోవాల్సిన ఇంకా బతుకున్నాను ఏంటండి, అంటే పగలు 2 గంటలకు తీసుకురమ్మంటే అది రాత్రి 2 గంటలకు తీసుకెళ్ళడానికి చూశారు. నేను పగలు 2 గంటలకు తీసుకురమ్మంటే రాత్రి 2 గంటలకు తీసుకొచ్చారేంటన్నారు. ఎప్పుడు 2 గంటలకు తీసుకురమ్మంటే రాత్రి అంటే పగలు 2 గంటలకు మానేసి రేపు పగలు 2 గంటలకు తీసుకురమ్మంటే రాత్రి 2 గంటలకు లాగేస్తున్నారు. అది ఏమో పిఎం అర్థం అలాగే ఉన్నారు, వాళ్ళు రాత్రి 2 గంటలకు లాగేస్తున్నారు. ఆ ఈశ్వరు ఏం మాట్లాడు, సాగు రావడం తీయలేదు. అది వాళ్ళు పొద్దున్న వచ్చి దండాస్తుంది, రాత్రి చచ్చిపోవాల్సిన ఇంకా బతుకున్నాను అంటాను. లేదా పగలు మా మనిషి పగలు 2 గంటలకు చచ్చిపోయాడు, నిజంగా చచ్చిపోయాడు. భగవాన్ మనం ఇంకా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నాం కదండి, శరీరం ఉంటే ఎవరికి కావాలి, పోతే ఎవరికి కావాలి, ఏం పోయి రాత్రి 2 గంటలకు పోయింది అనుకోండి, ఆ శరీరం వాడు కాదు కదా, రాత్రి 2 గంటలకు పోతే ఎవరికి కావాలి, పగలు 2 గంటలకి ఏమిటి, ఎంత అజ్ఞానం అంటాడు. మనం చెప్పుకునే మాటలు కూడా అజ్ఞానం, ఏమి అజ్ఞానం, రాత్రి 2 గంటలు వాడు కాదు, శరీరం వాడు కాదు, రాత్రి 2 గంటలకు పోతే ఉంది, పగలు 2 గంటలకు పోతే ఉండదు, ఇవన్నీ మనం ఆశ్చర్యంగా చెప్పుకుంటాం. ఆయన ఏమీ ఆశ్చర్యపోవడం, చాలా నార్మల్గా ఉంటాడు. ఆ మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మేము అందించండి మాట, ఎంత అబద్ధం ఆయన తెలుసు, ఆ శరీరం చాలా అబద్ధం, శరీరం పుట్టిన సత్యం, శరీరం యొక్క మరణం అసత్యం. ఇంకా విష్ణు సహస్రనామం వల్ల ఏమన్నాడు అంటే జ్ఞాని జ్ఞానికి అయముడు అంటే జ్ఞాని దగ్గరికి ఎముడు రాడు అని. అంటే దీని అర్థం ఏంటంటే జ్ఞాని కూడా జ్ఞాన శరీరం కూడా శవం అవుతుంది, అంటే శరీరం చనిపోయినప్పుడు కూడా వాడు ఉంటా ఉన్న సంగతి వాళ్ళు తెలుస్తూ ఉంటుంది, వాడు ఎముడు ఎముడు ఏం చేయగలడు వాడు, అరే అయముడు జ్ఞాని అయముడు అంటే ఎముడితోటి సంబంధమైన వాడు. ఇంకా ఇంతే జ్ఞాన శరీరం కూడా శవం అవుతుంది, కానీ వాడికి నేను మృతి ఎముడైతే మృత్యు దేవత, శరీరం పోయినప్పుడు తను పోనన్న సంగతి అతను తెలుస్తూ ఉంటుంది, అంటే వాడు ఎముడు ముట్టుకోలేదు, అయితే ఎవరంటే వాడు చావు తీసుకొచ్చేవాడు యముడు. వాడు జ్ఞానికి చావు లేదు అని ఎముడు వాళ్ళు ఏం చేయలేదు. వేరు శరీరం పోతున్నాడు. ఎలాగో శరీరం కాదు అంటే విష్ణు సహస్రనామాల్లో దేవుడి పేరు అయ్యముడు అని ఇవ్వటం. విష్ణు వేరు, జ్ఞానం వేరు కాదు. అంటే ఎముడు సమీపంతో జ్ఞాని అని అంటే శరీరం చనిపోతుంది కానీ వాడికి జ్ఞాని అని చనిపోతున్నాడు అనుకోడు. అంటే ఎముడు వాళ్ళు ఏం చేయలేదు. మనం ఎందరూ చనిపోయినప్పుడు చనిపోతున్నాం చనిపోతున్నాం అనుకుంటాం, అంటే మళ్ళీ మనకి పునర్జన్మ వస్తుంది. జ్ఞాని నేను చనిపోతున్నాను అనుకోడు, అంటే వాడు పుట్టడు అయ్యముడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఏమో అజ్ఞానం. ఇది అజ్ఞానం అంటున్నాడు. ఇది ఏమో అజ్ఞానం. ఎక్కడ ఉంది అజ్ఞానం? ఎలా ఉంటుంది అజ్ఞానం? చూపించు, నా చేతికి చూపించు. అజ్ఞానం నేనే లేదు, అసలు ఉన్నదే జ్ఞానం. ఉన్నదే చేతి అది నేను తెలియకపోవడం అజ్ఞానం. అజ్ఞానం అంటున్నాం. అజ్ఞానం నిజంగా లేదు, ఇంటే పోతుందా? నువ్వు సాధన చేసినప్పుడు అజ్ఞానం లేదు లేదు. అసలు నువ్వెవరో నీకు తెలియకపోవడం అజ్ఞానం. నువ్వెవరుగా ఉన్నావో నీకు అర్థం కాకపోతే అజ్ఞానం. నువ్వు భగవాన్ చెప్పింది నీకు ఏదో కొత్త విషయాలు తీసుకొచ్చే విధానం. మిమ్మల్ని నువ్వు ఎలా ఉన్నారో అలా ఉండటానికి చెప్పడానికి బోధ ఉంటారు. మీరు ఎలా ఉన్నారో అలా ఉండేలా మిమ్మల్ని చేయటానికి బోధ ఉంటారు. మిమ్మల్ని ఏదో అక్కడికే తీసిపోయేవాళ్ళు కాదు. మరి ఎక్కడికి తీసిపోయితే రావాలి. మీరు అంతటా ఉన్నారు, మీరు అంతటా ఉన్నారు. అంతటా ఉన్న అనుభవం మీకు లేదు. అనుభవాన్ని తీసుకురావడం కోసం ఈ బోధ. నిన్ను ఎవరో నిన్ను ఎవరుగా ఉన్నావో దాన్ని చూసుకోలేకపోతున్నావు. అదే అజ్ఞానం. అప్పుడు మోహం అంటున్నావు, మోహం అంటున్నావు. నువ్వు ఎవరో నీకు తెలిస్తే మోహం కాలకు దడదే ఉండదు, ఆ విసిగే ఉండదు, ఆ చిరాకే ఉండదు, అశాంతి ఉండదు, ఆ క్షోభ ఉండదు. అసలు మీరు మిగతా కూడా మీ మనసు లోపలికి వెళ్తామో లేదు చూసుకో. లోపలికి వెళ్తే శాంతి, బయటకు వస్తే అశాంతి. బయటకు వస్తే బంధం, లోపలికి వెళ్తే మోక్షం. అంటే నీకు మోహం యొక్క దడద ఎప్పుడు పోతుందంటే నీకు ఆత్మ సాక్షాత్కారం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల. అంటే ఆత్మజ్ఞానం అంటే మీ హృదయంలో ఒక వస్తువు ఉంది, దాని అనుభవం కదా. మీకు అనుభవం అయితే వైద్యం అవటం వల్ల మీకు మోహం నశిస్తుంది. అప్పటి వరకు మోహం నశించింది. మీరు ఏమంటున్నారంటే నాకు ఎప్పుడు సుఖంగా ఉండాలంటానంటే కారణం అంటే. మరి బెంగాల వాడు ఏమవుతుందంటే నాకు ఎప్పుడు సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనుకుంటున్నానంటే అందరూ మీరు కూడా అలా అనుకుంటున్నారేమో. జీవుడికి దేవుడికి ఏదంటే కొన్ని ఒక్కో జీవుడికి మనం ఎంత ఉపకారం చేసినాడు కృతజ్ఞత. దేవుడు తలక్ కలట్ని గోవింద రామ కృష్ణ వెంకటేశ్వరు ఒక్కసారి స్మరిస్తే కలట్ని. ఆ జీవుడికి నేను రుణపడాలని ఉన్నాను అనుకుంటాను. వాడి దేవుడు, వాడి దేవుడు, వీడి జీవుడు కృతజ్ఞత లేకపోవడం ఈ దేవ లక్షణాల్లో ఒకటి. వాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడంటే దేవుడితో ఒకటిగా ఉన్నాడు. ఒక మనిషి కృతజ్ఞత స్వభావం మనిషిలో ఉందంటే వాడి దేవుడు కాకపోయినా వాడు దేవుడితో ఒకటి, దేవుడు అంతటి వాళ్ళు ఉన్నాడు. అదే బతికుండగా హైదరాబాద్ సమస్యను పరిష్కారం చేసేలాగా అది కూడా దేశం అయిపోయింది. ప్రతిదాని హైదరాబాద్ సమస్యను మనం పరిష్కారం చేయబోతే మనిషికి పొట్టలో వచ్చిన క్యాన్సర్ ఎటు ఉండదు. హైదరాబాద్ సమస్యను మనం పరిష్కారం చేయకపోతే భారతదేశానికి పొట్టలో ఉన్న క్యాన్సర్ ఉండదు. వాళ్ళకి దేశం అంతేకానికి ఆలోచన లేదు. ఆయన దగ్గర నమ్మకంగా ఉండి ఐఏఎస్ ఐసీఎస్లు ఉంటారు కదా. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే పార్లమెంట్లో వాళ్ళ పేరు చెప్పకుండా నేనే పొరపాటు చేశాను. ఇప్పుడు కూడా పటేల్ లేకపోతే నవాబ్ పరిపాలన ఉన్న హైదరాబాద్. ఈ పటేల్ దేశం నువ్వు ఏదైనా పని వెళ్ళినా ఆయన చేయాలి, నువ్వు చేస్తాను అలాగేమో అండవు. పని స్వయం చేయడం కానీ పని చేసేస్తాం. మన సోది మనం పని సున్నా. ఈ సోది జనం మనం మిగిలి పని సున్నా. ఆకలి మంటే ఉంటాం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మంత్రులు చూడండి, అప్లికేషన్లు పెట్టిస్తున్న మీరు కంగారు పడటం మీ పనులన్నీ పూర్తి చేసేస్తాం. ఏదే వాళ్ళందరూ ఒక పని అవుతాం. పెద్దలు అడిగితే ఏం పిటిషన్స్తే చూసేవాడు, మీకు చేస్తాను అనేవాడు కాదు. ఏమాత్రం అవకాశమే పని చేసేవాడు. అందుకే మీకు అందరికీ చేసేస్తాను, మిమ్మల్ని అందరూ ఉద్ధరిస్తాను చూడండి. బుడబొక్కల మాట్లాడి మాట్లాడకూడదు కాదు. అంటే ఆ ఉద్దేశం మనం చేసిన ఉద్దేశం కూడా మీకు ఎవటం ఎందుకని. తల తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ ఆలోచిస్తాడు. ఆయన భారతదేశం ఉక్కు మనిషి అని ఏ సంఘటనకి చదివించడు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మీరు అంటున్నారు బెంగాలీ వాడు అంటున్నారు నేను సుఖం ఎందుకు కోరుకుంటున్నాను, నాకు సుఖం కావాలి, సుఖపడాలి, సుఖపడాలి అనుకుంటున్నాను. ఎప్పుడు సుఖం ఎందుకు కోరుకుంటున్నాను నేను అంటే భగవాన్ ఏమంటున్నారంటే నీ లోపల ఉన్నది సుఖమే, నువ్వే సుఖం, నీ పేరే సుఖం. నీ లోపల నువ్వు సుఖమే, నీ స్వరూపంలో దుఃఖం లేదు. నీ స్వరూపంలో నీకు సుఖం అంచేది నువ్వు సుఖం కోరుకుంటున్నావు. నీ స్వరూపంలో నీకు శాంతి అంచేది నువ్వు శాంతి కోరుకుంటున్నావు. నీకు అశాంతి అక్కర్లేదు, దుఃఖం అక్కర్లేదు. నీ లోపల ఏది ఉండవు, నువ్వు ఏదిగా ఉన్నావు అదే నువ్వు కోరుకుంటున్నావు. ఎవరు నేనేది హ్యాపీనెస్, ఎవరు నేతీ హ్యాపీనెస్. నువ్వు ఏదిగా ఉన్నావో నీకు తెలియకుండా అదే నువ్వు కోరుకుంటున్నావు. అది కదండి వైభవం. ఎప్పుడు తెలుసుకుంటే ఈ మోసం అనే బురద, ఇది మోసం. మోసం అంటే కృష్ణుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తుంది. ఈ బురదలో ఉన్నాం మనం, ఈ అజ్ఞానం అనే బురద. ఆ మోసం అనే ఆ బురదలోకి మన బుద్ధి బయట పడినప్పుడు వైభవం తెలుస్తున్నాం. అసలు మన బుద్ధి ఆ బురదని, ఆ మోసం అనే బురదని, అజ్ఞానం అనే బురదని, అవిద్య అనే బురదని అతిక్రమించినప్పుడు ఆ లోపల ఉన్న వస్తువు యొక్క వైభవం తెలుస్తుంది. ఆ బురదను దాకాలి, ఆ గడప దాకాలి, బురదని దాకాలి. మనం గడపే దాకలేకపోతాం, ఇంకా కాశీ ఎక్కడికి వెళ్తాం. భగవంతుడు చెప్తాడు మోహన కలిగారు. ఆ మోహం అనే బురదలోంచి, మోహమే అజ్ఞానం, అజ్ఞానంలోంచి నీ బుద్ధి బయట పడినప్పుడు కదా నీకు జ్ఞానం కాదు. ఇప్పుడు రుచి తెలిసి, రుచి తెలిసేది జ్ఞానం పొందాలనే ముముక్షత్వం వచ్చేది, అది జ్ఞానం వచ్చేది. ముందు బురదలోంచి బయటకు రావాలి నీ బుద్ధి. ఉపదేశంలో ఉన్న అందాలు చూడండి. నువ్వు సుఖం కావాలని కోరుకుంటున్నావు అంటే నా అర్థం ఏంటి, నిన్ను కావాలని నువ్వే కోరుకుంటున్నావు. అది అర్థం చేసుకో. నువ్వు సుఖం కావాలని కోరుకుంటున్నావు అంటే నేను నువ్వే కోరుకుంటున్నావు, నిన్ను నువ్వే కోరుకుంటున్నావు. నువ్వు సుఖం కావాలని కోరుకుంటున్నావు అంటే నేను నువ్వే కోరుకుంటున్నావు అంటే నువ్వు సుఖమై ఉన్నావు అంటే నువ్వే కోరుకుంటున్నావు అయ్యా. అయితే సుఖం ఆత్మలో ఉంది, ఇంకెక్కడో లేదు. సుఖము ఆత్మలో ఉంది, ఇంకెక్కడో లేదు. కానీ ఇంకెక్కడో ఉంది, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అనుకుంటున్నావు నీకు మోహం కలుగుతాను. నువ్వు మోహ కారణంగానే శాంతి లేని చోట శాంతి లభించున్నావు, సుఖం లేని చోట సుఖం లభించున్నావు. అంటే నువ్వు ఎక్కడైతే సుఖం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే ఉండటం ఉందో, అక్కడ అక్కడికి వెళ్ళు, అక్కడికి ఉండు. అక్కడికి వెళ్ళటమే కాదు, అక్కడ ఉండాలి కొంతకాలం. అక్కడ వెళ్ళటమే కాదు, అక్కడ ఉండాలి. అక్కడ ఉండకపోతే నీకు వాసన నశించం. అంటే నీ మనస్సు సహస్రారంలో, నీ మనస్సు ఈ సహస్రారంలో, అంటే నీ మనస్సు ఈ బొగల బ్రెయిన్లో ఎంత సహజంగా ఉంటుందో, నీ హృదయంలో అంటే ఆధ్యాత్మిక హృదయంలో, భగవంతుడు ఉన్న హృదయంలో, ఈశ్వరు నివాసంగా ఉన్న హృదయంలో, అంత నీ మనస్సు అక్కడ సహజంగా కనుక ఉంటే అక్కడ వాసన నశిస్తుంది. ఏం నశిస్తుంది? వాసన నశిస్తుంది. వాసన నశించినప్పుడే నీ లోపల ఉన్న సుఖం నీకు పెర్మనెంట్ అవుతుంది. ఈ లోపల వాసన ఉన్నప్పుడు పెర్మనెంట్ అవ్వదు. అంటే వాసన నేను అక్కడ ఉండనివ్వదు. వాసన పూర్తిగా నశించినప్పుడు నీ లోపల ఉన్న సుఖం నీకు శాశ్వతంగా నీకు వ్యక్తం అవుతుంది. నీ ఎక్కడ వెతికినా దొరకదు అక్కడ లేదు కాబట్టి. సుఖాన్ని నీ హృదయంలో సుఖం ఉంది, అక్కడ తప్పించి నీ ఎక్కడ వెతికినా. ఇప్పుడు చాలా మంది అనుకుంటానంటే డబ్బులో సుఖం ఉంది అనుకుంటాం. డబ్బు అవసరమే మన డే టు డే లైఫ్, బాడీ మెయింటైన్ అవటానికి. డబ్బులో సుఖం ఉండి డబ్బులో శాంతి ఉంది అనుకోవద్దు. నువ్వు డబ్బులో సుఖం ఉందంటే డబ్బులో శాంతి ఉంది అనుకుని డబ్బు ఉండడంలో సుఖంగా ఉండాలి. ధనం మంచిది కాదు చెడ్డది కాదు, మనం ఉపయోగించుకుని దాన్ని బట్టి వస్తుంది. మంచి చేస్తే పుణ్యం, ఆ ధనమే మనం చెడ్డకు ఉపయోగిస్తే పాపం. అంటే ఆత్మసుఖం తరగదు. విషయాల్లోంచి వచ్చి సుఖాలు ఏదో రోజు కరిగిపోతాయి. విషయాల్లోంచి వచ్చి సుఖాలు నీకు బయట ఉన్నాయి, నీ శరీరానికి బయట ఉన్నాయి. విషయాల్లోంచి వచ్చి సుఖాలు ఏదో రోజు నీకు కరిగిపోతాయి. కానీ ఆత్మసుఖం అనేది తరగటం అనేది లేదు. ఇంకా నీకు బయట లేదు, నీవుగా ఉన్నావు. ఆత్మసుఖం తరగదు. పైగా అది అనుభవించుకుని ఫ్రెష్గా ఇప్పుడే అనిపిస్తూ ఏ రోజు కాలేజ్ కొత్తగా అనిపిస్తున్నాను. విశేషతను అనుభవించుకుని జగట రావచ్చు. మీరు సినిమా తెలియ చూడండి, సినిమాను తిరిగి వచ్చేటప్పుడు చూడండి, సినిమాకి వెళ్ళి చాలా స్పీడ్కి వెళ్ళిపోతారు. వచ్చేటప్పుడు మనకి ఆ ముఖా ఏడుపు ముఖాలు కూడా వస్తాయి బయటకి. ఆ చెమటలు పట్టేసి ఉంటాయి లోపల, చెమటలు పట్టేస్తే వాళ్ళకి ఆ సినిమా లోపల ఆ తలుపులు ఏమీ వేసేస్తారు. ఆ ముగ్గు పులిసి కాలేజ్ శుభ్రంగా పీల్చుకుని ఏడుపు ముఖాలు కూడా బయటకు వస్తారు. నువ్వు కాను విషయాల్లోంచి వచ్చావు కాదు, విషయాల్లోంచి నీకు సంతోషం వచ్చినా ఏదో ఏం తరిగిపోతున్నది. ఇప్పుడు దేహాన్ని విడిచిపెట్టడం మనకి ఎవరికి ఇష్టం లేదు, కానీ అది మాత్రం మనల్ని విడిచిపెట్టేస్తుంది. ఏదో రోజు విడిచిపెట్టేస్తుంది, కారణం అది మనం కాదు కాబట్టి. ఈ రోజుకైనా, ఇంకొక రోజుకైనా, ఈ నాటికైనా, ముందు నాటికైనా మనం కాని దాంట్లో మనం ఏ పక్షం తప్పదు. అంటే గాఢ నిద్ర కూడా మీ గురువుతో సమానం. గాఢ నిద్రలో మనం కాని శరీరం నుంచి, కాని మనం కాని మనస్సు నుంచి, మనం కాని ప్రపంచం నుంచి విడిపోతున్నాం. కానీ అక్కడ ఉన్నావు అంటే ఉన్నాం. అంటే మీకు భాషలోంచి వచ్చే విషయాలు ఏదైనా, ఇప్పుడు బయట ఒక వ్యక్తిలో ఉంచుతాను, ఒక పదార్థంలో ఉంచుతాను, లేదా సమాజంలో ఉంచుతాను, లేకపోతే మీ కుటుంబ పరంగా వచ్చిన ఏ వచ్చిన బాహ్యగా నుంచి వచ్చిన ఏ సంతోషం నీకు వచ్చినా పరిణామంలో దుఃఖం ఉంటుంది, మారిపోతుంది. ఇంకా ఆ సుఖాన్ని అసతంత్రాలు అవన్నీ ఏంటి? అసతంత్రాలు ఎవరు మిమ్మల్ని ప్రేమగా పలకిస్తున్నారు అనుకోని ఇంట్లో అనుకోండి, ఆ ప్రేమగా పలకించుకుని చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు నీకేమొస్తుంది? దుఃఖం వచ్చేస్తుంది. అయ్యో వాడు చచ్చిపోయాడు, మన ప్రేమగా చూసుకున్నాడు, దుఃఖం. ఆ రకమైన దుఃఖం నీకు తప్పదు. కానీ నువ్వు ఏదిగా ఉన్నా అందులో చేసే సుఖం మటుకు నిన్ను విడిచిపెట్టదు. నీ శరీరం విడిచిపెట్టినా సుఖం నేను విడిచిపెట్టదయ్యా. అది ఇక్కడ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు మంచి వాళ్ళే వచ్చి వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళ ఆదరణ నీకు దొరకదు. అప్పుడు వాళ్ళు బతుకుండగా మీరు చేసిన ఆదరణ అంతా కూడా వాళ్ళు లేకపోవడం నేను దుఃఖంగా మారిపోతుంది. బయట నుంచి వచ్చే పరిస్థితి అనే ఏంటి మీరు ఇలా చూస్తున్నారో నేను కల్పించవటం అది భగవంతుడి చట్టం. నేనే మనం చెప్పడానికి అది భగవంతుడి చట్టం. అది ఏంటది? భగవంతుడి చట్టం డైరెక్ట్ రా. నువ్వు కాని దాంట్లో ఎందుకు నువ్వు సంతోషం ముందుకుంటున్నా, తీర్చుకుంటున్నా, అది ఏదో రోజు నీకు దుఃఖంగా మారిపోతుంది. అది భగవంతుడి ఏర్పాటు చేసిన చట్టం. అది నేను కల్పించే విషయం కాదు, లేదా భారతదేశ రాజ్యాంగం లాంటిది కాదు, అది భగవంతుడి చట్టం అంటే. అని చెప్పి నువ్వు వారిని అన్న బాగా చూస్తున్నారు, వీరిని అన్న బాగా చూస్తున్నారు అని అనుకోవచ్చు. వారు మంచిగా చూస్తే మంచిదే, కేవలం వారు బాగా చూస్తున్నారని నీ సంతోషం అంటే వారి మీద ఆధారపడింది అనుకో, వారు పోతే నీ సంతోషం కూడా పోతుంది. ఇవన్నీ ఊడిపోయి ముక్కులని చూపుతున్నారు. తుమ్మొస్తే నువ్వు నీ తుమ్మొస్తే నీ ముక్కు ఊడిపోతే నీ ముక్కు అని చూడ నిలబడుతున్నాక తుమ్మొచ్చినప్పుడు ముక్కు ఎక్కడ పట్టుకుంటా ఉండే. బయట వాళ్ళ వల్ల నీకు సంతోషం వస్తామనుకో మంచిదే, అది వెళ్ళిపోతారనుకో మరి నీ సంతోషం ఆగిపోయిన పర్లేదు, నీ సంతోషం అంతా నీ దుఃఖం కింద మారిపోతుంది. అంటే మాట నియమంగా ఉండాలి, మాట నియమంగా ఉండాలి. మరి తర్వాత అతి నిద్ర పనికిరాదు, అతి భోజనం పనికిరాదు, అతిగా మాట్లాడటం పనికిరాదు, ఈ శరీరాన్ని మనస్సుని జాగ్రత్తగా చూపెట్టుకోవాలి, కండిషన్ లో ఉంచాలి శరీరం మనస్సును. అంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఈ రెండు కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి, మన ఉదయమైన సత్యాన్ని డిస్కవర్ చేసుకోవడానికి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం సహకరిస్తాయి. సాధ్యమైనంత వరకు మనకి ఎటు చూసే మంచి తరంపులు వచ్చేలా చూసుకోవాలి. మంచిగా ఎవడైతే పరమ పవిత్రుడో వాడిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, ఈశ్వరుడు వాడు ఒకటిగా అవుతాడు. ఆ ప్యూరిటీ చూశారు, ప్యూరిటీ గాంధీ గారి గోల్ ప్యూరిటీ. ఆయనకి వ్యక్తిగతమైన కాంక్ష, ఇది పొందాలి అది పొందాలనే కాంక్ష, ఆ ప్రవేశ వ్యక్తిపరమైన గోళ్లే లేదు ఆయన. మన బాధ దేశం బాధ, గాంధీ గారికి దేశం బాధ, ఆయన బాధ. అంటే వాడు మహాత్ముడు అయ్యాడు, మనం అవ్వలేదు అంతే తేడు. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచలమని స్మరించు వారల అహము నిర్మూలింతో అరుణాచల మన దేవుడు సన్నిధిలో లేవనుకోండి, ఎక్కడున్నా అహంభావం సన్నిధిలో ఉన్నట్టు. ఎక్కడుంటే అక్కడ ఉండవు, అక్కడుంటే ఎక్కడ ఉండవు. దేవుడి సన్నిధిలో ఉంటే అహంభావం దగ్గర ఉండవు, అహంభావం దగ్గర ఉంటే దేవుడి సన్నిధిలో ఉండవు. మన దేవుడి సన్నిధిలో లేవంటే అర్థం ఏంటంటే అహంభావంలో ఉన్నామని అర్థం. అహంభావంలో ఉన్నామంటే దేవుని సన్నిధిలో లేవని చెప్పక్కడే లేవని అర్థం. దైవ సన్నిధిలో లేనప్పుడు మా కారణంలో ఉన్నట్టు అర్థం. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండలేము, ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండలేము. ఓం నమో వెంకటేశాయ. ఇంతకుముందు జాగ్రత్త అవస్థ కంటే స్వప్న అవస్థ అది అది అబద్ధమే, ఇది అబద్ధమే, కానీ స్వప్న అవస్థ మరింత సన్నిహితంగా ఉంటుంది. మీరు చెప్పిన రాత్రులు పనం ఏదైనా కళ్ళకు వచ్చిందనుకోండి, మీరు మెరుగు వచ్చేసే కళ్ళు కొంతకాలం ఉంటుంది, కొంతసేపు వెంటాడుతూ ఉంటుంది. అలాగే మంచి స్వప్నం వచ్చిందనుకోండి, జాగ్రత్త అవస్థలో కూడా స్వప్నం యొక్క వేగం కొంతకాలం ఉంటుంది. పలుకులు తొక్కటం మానేసా కూడా చక్రాలు కొంత దూరం వెళ్ళిపోతాయి. చాలా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంతకాలం ఆకులు తిరుగుతూ ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ వాసుదేవాయ. మనం కృష్ణుడు దేవుడు అనుకుంటున్నాం, అర్జును అనలేదు. మా అమ్మ ఊరులే, మా నాన్న నువ్వే, మా స్నేహితుడు నువ్వే, మా బంధువు నువ్వే, మా దేవుడు కూడా నువ్వే, మా గురువు నువ్వు కూడా లేదు. ఇవన్నీ ఫాదర్ మదర్ ఫ్రెండ్ టీచర్ అని కావాల్సి. మనం కృష్ణుని దేవుడు దేవుడు అనుకుంటున్నాం, అర్జునుడు అలా అనలేదు. వెర్న ఫాదర్, వెర్న మాదర్, వెర్న ఫ్రెండ్, వెర్న టీచర్ అని వెర్న గాడాల్సు. ఇదో ఫ్యామిలీ మెంబర్. ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ వాసుదేవాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏదో బుద్ధిహీనుడా, భగవాన్ మాట గుర్తొస్తాను. వాడు ఎంత స్పష్టంగా చెప్పాడు, వాడు నీ దయ నానేవి లేదు, నీ కృప నానేవి లేదు, అంటే నా కష్టాలు వస్తున్నాయి అన్నాడు. ఎవరు వాడు? ఎవరు బుద్ధిజీవుడా, నీ కష్టాలు కూడా నా దయలో వస్తున్నాయని నేను తెలియకుండా. నాకు వేదంలో మాట్లాడంటే నీ మాట బాగా నచ్చు. ఎవరు బుద్ధిజీవుడా, అది బుద్ధి తక్కువ ఆ మాట నీ దయ, నీకు వచ్చిన కష్టం కూడా నా దయ అనే విషయం నీ గుర్తింపు రావటం కారణం ఏంటి? నీకు అసలు బుద్ధి కాకపోవడం, బుద్ధి తక్కువగా ఉంది. ఉపనిషత్తుల్లో మాట్లాడంటే నీ మాటలు బాగుంది. నాకు సంబంధించిన తర్వాత నీ మాట నీకు తెలుస్తుంది. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల. అరుణాచలమును స్మరించు వారల అహము నిర్మూలింతో అరుణాచల. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. శాంతి శాంతి.